ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामय्यं ददाति स्वपदान्तिकम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च अदितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंगायते गिरीं यत्प्रपातमहं वंदे श्रीगुरु दीनतारिणां। मध्यलో చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఎంత మేరకు మీకు గుర్తుందో నాకు తెలియదు, ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకసారి మనం చర్చించినటువంటి విషయాలు ఎవరికైనా గుర్తున్నాయా? దేని గురించి చర్చించాం? గతసారి ధర్మ గురించి చర్చించాం, సనాతన ధర్మం. సనాతన ధర్మం ఏమి? భగవంతుని యొక్క నిత్యదాసుడిగా ఉండడమే జీవుని యొక్క సనాతనమైనటువంటి ధర్మం. ప్రభుపాదులు వారు ధర్మం గురించి మాట్లాడుతూ ధర్మం వేరు మతం వేరు అనేటువంటి విషయం ప్రభుపాదులు వారు చెప్పడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో తేడా అదే అనమాట. చాలామందికి తెలియనటువంటి విషయం, వాళ్ళకి ముఖ్యమైనటువంటి తేడా గమనించకపోవడం వల్లే ఈ అసమానతలన్నీ కూడా ఉన్నాయి, అనవసరమైనటువంటివన్నీ ఉన్నాయి. మతము అని అంటే ఒకరి అభిప్రాయం, అభిప్రాయం మారే అవకాశం ఉంది. అభిప్రాయం ఎప్పుడు మార్చుకుంటాం మనం. మనకి ఎలాంటి సాంగత్యం లభిస్తే ఆ సాంగత్యం ప్రకారం అభిప్రాయం మార్చేసుకుంటాం. సత్సాంగత్యంలో మంచి అభిప్రాయాలు కలిగి ఉంటాం, దుస్సాంగత్యంలో చెడు అభిప్రాయాలు కలిగి ఉంటాం. అప్పుడు అభిప్రాయం లేదా మతం మారిపోతుంది. మతం మారినంత మాత్రాన ధర్మం మారదు. ధర్మం అని అంటేనే అర్థం ఏమిటి అంటే దేని నుంచి విడదీయరా అనేటువంటి లక్షణం. ఒక దాని నుంచి విడదీయలేనటువంటి లక్షణమే ధర్మం. నిత్యము ఎప్పటికీ కూడా విడదీయలేనటువంటి లక్షణం. ఒకవేళ లక్షణాన్ని విడదీసేసాము అని అంటే అది తన ఉనికినే కోల్పోయేటువంటిది అన్నమాట. ఏ లక్షణాన్ని ఒక దాని నుంచి విడదీస్తే అది తన ఉనికిని కోల్పోతుందో అదే దాని ధర్మము. పంచదారకి దాని యొక్క తీయదానాన్ని దాని నుంచి తీసివేస్తే పంచదార తన ఉనికినే కోల్పోతుంది. కాబట్టి పంచదార యొక్క ధర్మం ఏమిటయ్యా అంటే ఏం చెప్పొచ్చు? తీయదనం దాని ధర్మం. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని తీసివేస్తే అది తన ఉనికినే కోల్పోతుంది అన్నమాట. సో అలాంటిదే ధర్మము. సో అందువల్ల ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నటువంటిది ఏమిటంటే జీవునికి ఒక ధర్మం, అలాంటి ఒక ధర్మం ఉన్నది. ఎప్పుడైతే ఆ జీవుని నుంచి ఆ ధర్మం పోతుందో, ఆ ధర్మం ఎప్పుడైతే పోయిందో జీవుడే లేకుండా పోతాడు. కాబట్టి జీవుని ధర్మం ఏమిటి? సేవ చేయడం జీవుని ధర్మం. ప్రతి జీవి ఇంకొక జీవిని సేవిస్తుంది, అవునా కాదు? ప్రతి జీవి ఇంకొక జీవిని సేవిస్తుంది. కాబట్టి జీవి ధర్మం సేవ చేయడం. మరి ఒక జీవి తన ధర్మాన్ని పాటించినప్పుడు సంతోషంగా ఉండాలి కదా. మరి జీవి సంతోషంగా ఉండలేకపోతుందే, తన ధర్మాన్ని పాటిస్తున్నప్పటికీ కూడా తను సంతోషంగా ఉండలేకపోతున్నాడు జీవుడు. కారణం, సరైనటువంటి పర్సన్స్కి సేవ చేయలేకపోవడం వల్ల. అంతేనా? అపరిపూర్ణమైనటువంటి వ్యక్తులకు సేవ చేయడం వల్ల జీవి తన ధర్మాన్ని కోల్పోయి, అపరిపూర్ణమైనటువంటి వ్యక్తులు అని అంటే ఎవరు? అభక్తులు. కాబట్టి జీవి ఒక అభక్తులకు ఎప్పుడు సేవ చేయకూడదా? జీవిని యొక్క సేవలో లోపం లేదు, చేసే విధానంలో లోపం ఉన్నది. ఎందుకంటే ప్రతి జీవి కూడాను ఇంకో జీవికి సేవ చేయాల్సిందే, చేయకుండా ఉండలేదు. కానీ ఏ విధంగా చేయాలి? కృష్ణుని కేంద్ర బిందువుగా జీవుడు ఇంకొక జీవికి సేవ చేయాల్సిన అవసరం ఉన్నది. అంతేగాని కృష్ణుణ్ణి వదిలేసి ఇంకొక జీవి ఒక జీవిని సేవ చేయాల్సినటువంటి చేసినా కూడా ఆ జీవి సంతోషంగా ఉండే అవకాశం లేదన్నమాట. కాబట్టి ధర్మం ఏమిటినంటే జీవి పరమాత్మ తరపున భగవంతుని తరపున వేరే జీవులకి సేవ చేయడమే జీవి యొక్క ధర్మం. ఆ సేవ భగవత్ సేవే అవుతుంది. భగవంతుడికి ప్రత్యక్షంగా సేవ చేయడం అంటే ఏమిటి? భగవంతుడి తరపు నుంచి వేరే వాళ్ళకి సేవ చేయడం. కాబట్టి జీవేర స్వరూప హో కృష్ణేర నిత్యదాస్. జీవుడి యొక్క స్వరూపం, జీవుడి యొక్క ఉనికి ఏమిటినంటే కృష్ణుని యొక్క నిత్యదాసత్వం. కాబట్టి భగవంతుడికి సేవకుడిగా పనిచేయాలి. వేరే జీవునికి సేవకుడిగా కాదు, భగవత్ సేవకునిగా వేరే జీవికి సేవ చేయాలి. అది జీవి యొక్క ధర్మం. సో ఆ ధర్మాన్ని ఎప్పుడైతే జీవుడు పాటిస్తాడో జీవుడు సుఖ సంతోషాలతో ఉండొచ్చు. ఒకవేళ ఆ జీవుడు భగవంతుని తరపు నుంచి కాకుండా తన తరపు నుంచి తానే ఇతరులకి ఇంకొకటి చేస్తున్నాననేటువంటి ఒక గర్వభావనతో చేసేటప్పుడు ఆ జీవుడు సంతోషంగా ఉండే అవకాశం లేదు. సో ఈ ప్రపంచంలో మనం చూసేటువంటి సాంఘిక కార్యకలాపాలు కానివ్వండి, లేకపోతే ఒక ఫిలాంథ్రపిక్ యాక్టివిటీస్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. అన్నశాలలు ఏర్పాటు చేస్తారు, హాస్పిటల్ ఏర్పాటు చేస్తారు, తర్వాత వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తారు, వితంతువులకి ఆశ్రమాలు ఏర్పాటు చేస్తారు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ చేసేటువంటి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండట్లేదు. కారణం ఏమిటి? వారు ధర్మపరంగా ఇవన్నీ చేయట్లేదు. ధర్మపరంగా అనంటే నా ఉద్దేశం భగవంతుడి యొక్క అభీష్టం మేరకు వాళ్ళు ఇవి చేయట్లేదు. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఈ స్టోరీ కదా, ఒక పిల్లవాడు తప్పుకోవడం చెప్పాను కదా 2 times. ఎన్నిసార్లో నేను చెప్తూ ఉంటాను ఆ స్టోరీ, ఎందుకంటే అది ఎన్నిసార్లో నాకు స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటుంది. అది నేను వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఎన్నిసార్లో వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం కూడా నేను గమనించాను. తప్పుడుగా అర్థం చేసుకోవడం అంటే నేను మీకు చెప్పాను కదా, అందులో ఇద్దరు ఆ పిల్లవాడిని హెల్ప్ చేస్తారు. పిల్లవాడికి మొదటి వాడు ఆ పిల్లవాడు కావలసినటువంటి సదుపాయాలన్నీ సమకూరుస్తాడు, రెండో అతను తండ్రికి అప్పచెప్తాడు కదా. గుర్తొచ్చింది ఆ స్టోరీ, అందరికీ గుర్తుంది కదా. నేను ఎన్నో దగ్గరలు ఈ స్టోరీ చెప్పినప్పుడు, స్టోరీ చెప్పిన తర్వాత వాళ్ళని అడిగాను అనమాట. ఏమని అడిగానంటే ఇందులో ఎవరు సరైనటువంటి సేవ అంటే ఆ పిల్లవాడి దృష్టిలో ఎవరు చాలా గొప్ప సేవ చేసినటువంటి వాడు అని. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి? మొదటి వ్యక్తే అని చాలామంది చెప్పారు. మొదటి వ్యక్తి అని చాలామంది చెప్పారు. మీరేమంటారు? మీరు కూడా మొదటి వ్యక్తి అని అంటారా లేదా? రెండో వ్యక్తిని ఏమాత్రం సందేహం లేకుండా చెప్తారు కదా, రెండో వ్యక్తిని. ఎందుకని? వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా చెప్తాను నేను. మొదటి వ్యక్తి ఎందుకు సరిగ్గా చేసి గొప్ప సేవ చేసినట్టు అనుకుంటున్నారో తెలుసా? అసలు అతడు పెట్టే పెట్టకపోతే వాళ్ళ నాన్నని ఎప్పుడు కలిసేది సచ్చేది? ముందు అతను జాగ్రత్తగా చూసుకున్నాడు, ఆ పిల్లవాడిని చూసుకొని అన్ని రకాలైనటువంటి సదుపాయాలు సమకూర్చాడు కాబట్టి అది బతుకున్నాడు, లేకపోతే పిల్లవాడు చచ్చిండాడు. అది వాళ్ళ యొక్క బుద్ధి లేని భావన అన్నమాట. అంటే వాళ్ళకి లోతైనటువంటి తెలియదు. వాళ్ళకి కేవలం ఇదే తెలుసు, బాహ్యమైనటువంటి సహాయమే గొప్ప సహాయంగా వాళ్ళు భావిస్తారు. సో అందువల్ల ఈ ప్రపంచంలో చాలా మంది వాళ్ళు ఎక్కువ ఉన్నారు, బట్ ఇది చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఎవరు లేనట్టే లెక్క. ఆ జీవిని ఆ పిల్లవాడిని తన తండ్రికి చేరదీసేటువంటి వాళ్ళు చాలా 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 తక్కువ మంది. దానికేం అక్కర్లేదు, పెద్ద బుద్ధి అక్కర్లేదు, దానికేం పెద్ద మొదటి వ్యక్తిలా సహాయం చేయడానికి పెద్ద వనరులు అక్కర్లేదు. భౌతిక వనరులు ఉంటే చాలు, నీ దగ్గర కాస్త డబ్బు ఉంటే చాలు, ఉన్న డబ్బులో కూడా కాస్త అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిల్లవాడికి పెట్టడానికి ఏం పెద్ద ఎక్కువ టైం పడుతుందా, ఏదేమైనా పెద్ద దానివల్ల ఎక్కువ నష్టపోతాం. కానీ రెండో వ్యక్తి చేసినటువంటి సహాయం చేయాలంటే ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడో తెలుసుకోవాలి, ఆ తండ్రికి పిల్లవాడికి ఉండే సంబంధం తెలుసుకోవాలి, వాళ్ళిద్దరి మధ్య ఉండే అనుబంధం ముందే గ్రహించాలి. గ్రహించి ఈ పిల్లవాడిని ఆ తండ్రి దగ్గరికి తీసుకువెళ్తే తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు, పిల్లవాడు ఎంత సంతోషపడతాడు, ఇన్ని తెలుసుంటేనే అప్పుడు రెండో వ్యక్తి చేసినటువంటి సహాయం చేసే అవకాశం. అర్థమవుతుందా? అలాగే మనందరం కూడా ఈ సోషలిస్టిక్ యాక్టివిటీస్, ఫిలాంథ్రపిక్ యాక్టివిటీస్ వీటిలో మనం పెద్దగా పాలు పంచుకోకపోయినా ఇది మాత్రం మనం తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే అవి చేయడానికి చాలా మంది ఉన్నారు. మనం అవి తప్పు అనట్లేదు, అవి తక్కువ అనట్లేదు, బట్ అవి చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇవి చేసేవాళ్ళు ఎవరు లేరు. పైగా అవి చేసినప్పటికీ కూడా ఆ పిల్లవాడి యొక్క మొహంలో సంపూర్ణమైనటువంటి ఆనందం సంతోషం మనకు కనబడలేదని కూడా మనం చెప్పుకున్నాం. అది గుర్తుందా లేదా? పిల్లవాడికి అన్నిన్ను సమకూర్చినా కూడాను మొదటి వ్యక్తి ఆయనకి అతని యొక్క మొహంలో అంత సంతోషం ఆనందం కనబడలేదు. కారణం ఏమిటి? ఏం మిస్ అవుతున్నాడు పిల్లవాడు? తండ్రి ప్రేమను మిస్ అవుతున్నాడు అతను. కాబట్టి ఆ పిల్లవాడు ఆ వెలితిని ఎవరైతే కవర్ చేయగలరో వాళ్ళు నిజమైనటువంటి సేవకుడు కింద లెక్క. అందువల్ల ఈ భౌతిక ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ధర్మం గురించి మాట్లాడితే ఈ మాటలు మాట్లాడుతున్నాం. చాలా మంది ధర్మం ఏమనుకుంటారనంటే, వేరే వాళ్ళ ఆనందమే నా ఆనందం. ఇప్పుడు వేరే వాళ్ళ ఆనందం ఏమిటో నీకు తెలియాలి కదా. వేరే వాళ్ళ ఆనందం, నీ ఆనందం ఎవరి ఆనందం మీద ఆధారపడి ఉంటుంది? భగవంతుడి యొక్క ఆనందం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన సంతోషపడకపోతే ఎవరు సంతోషపడరు. మరి భగవంతుడు ఎప్పుడు సంతోషపడతాడు? తనను విడిచిపెట్టి, తనను నిర్లక్ష్యం చేసి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినటువంటి జీవులు మళ్ళీ తన దగ్గరికి వస్తే ఆయన సంతోషపడతాడు భగవంతుడు. కాబట్టి ఆయన సంతోషపడే విధంగా వీళ్ళకి నువ్వు సహాయం చేయి. ఆయనతో రిలేషన్షిప్ లేకుండా, సంబంధం లేకుండా వీళ్ళకి నువ్వు సహాయం చేసినా ఉపయోగం లేదు మొదటి వ్యక్తిలా. సో ఈ ప్రపంచంలో చాలా మంది ధర్మం పేరుతో ఇవన్నీ చెప్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, ఇదే ధర్మం అని అనుకుంటున్నారు. ఏంటి, ఆకలి వేసినటువంటి వాడికి అన్నం పెట్టడమే ధర్మం. మనం ఏమనట్లేదు, ఆకలి వేసినటువంటి వాడికి అన్నం పెట్టడం ధర్మం కాదు అనట్లేదు, అది ఉత్తమ ధర్మం కాదు అని అంటున్నాం. అది ఒక్కటే ధర్మం కాదు, దానికంటే ఉన్నతమైనటువంటి ధర్మం ఇంకొకటి ఉన్నది, దీన్నే ఉత్తమ ధర్మం అని చెప్పొద్దు. చెప్పడం ద్వారా ఏం చేస్తున్నావు, ఇంకో ధర్మం లేదని చెప్తున్నావు, అది ప్రాబ్లం. నేను చెప్తుంది అర్థమవుతుందా? వీడికి అన్నం పెట్టడమే ధర్మం, ఎంతకంటే గొప్ప ధర్మం లేదని అంటారు. ఎక్కడా, ఎలా? నువ్వు వాడికి అన్నం పెట్టినంత మాత్రాన వాడి హృదయం పూర్తిగా సంతృప్తిగా మారిపోతుందా? వాడు కోల్పోయినటువంటి సంబంధం భగవంతుడు తిరిగి వచ్చేస్తుందా? రాదు కదా. నేను ఈ ఆకలికి, ఈ వీటికి, ఈతి బాధలకి నేను అతీతుణ్ణి, నేను ఈ జీవిని, నేను ఈ శరీరాన్ని కాదు, నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి, నేను మళ్లీ భగవంతుడి దగ్గరికి వెళ్తే ఈ జన్మ మృత్యు జరావ్యాధి లేదా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక క్లేశాల నుంచి పూర్తిగా బయటపడి నేను చాలా సంతోషంగా భగవంతుడి యొక్క సమక్షంలో ఉంటాను అనేటువంటి భావన కలగజేసినటువంటి వాడు అత్యున్నతమైనటువంటి సేవ చేసినటువంటి వాడు. అది ధర్మం, అత్యున్నతమైనటువంటి ధర్మం. అంతకంటే మించిన ధర్మం ఇంకొకటి ఏది కూడా లేదు. సవై పుంషా పరోధర్మో యతో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత ఏనాత్మా సుప్రసిద్ధతి. నిజమైన ధర్మం ఏమిటి? ఎవరి యొక్క హృదయాన్ని నువ్వు సంతృప్తిగా ఎల్లవేళలా ఉంచగలుగుతావో అది ఉత్తమమైనటువంటి ధర్మం. ఇప్పుడు ఒక జీవి యొక్క హృదయం సంతృప్తిగా ఎల్లవేళలా ఉంచడానికి ఒకటే ఒకటి చేస్తే ఆ జీవి అలా ఉండగలుగుతాడు. ఏమిటి? నిరంతరమైనటువంటి అహైతుకమైనటువంటి, అహైతుకం అని అంటే ఎలాంటి ఆపేక్ష లేనటువంటి, ఎలాంటి అంతరాయం లేనటువంటి సేవ ఒక జీవి గనక భగవంతుడికి చేయగలిగినట్లయితే అప్పుడు తన హృదయం సంపూర్ణంగా ఉంటుంది. సో ఆ యొక్క అవకాశం ప్రతి జీవికి కల్పించగలగడమే అత్యున్నతమైనటువంటి ధర్మం. ఆ ధర్మం ఈ భౌతిక ధర్మాల కంటే ఉన్నతమైనటువంటిది, అతీతమైనటువంటిది. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలియదు. వాళ్ళ కోపం వస్తుంది ఈ మాట్లాడుతుంటే. కొన్నిసార్లు కోపం కూడా వస్తూ ఉంటుంది వాళ్ళకి. అసలు ఒప్పుకోరా, మొన్న ఒకసారి నేను ఒక పెద్ద సభలో ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన, అంటే ఎన్నో చాలా మంది అన్నశాలలు ఓపెన్ చేస్తారు, లేకపోతే పాఠశాలలు ఓపెన్ చేస్తారు, లేకపోతే హాస్పిటల్స్ ఓపెన్ చేస్తారు, వృద్ధాశ్రమాలు ఓపెన్ చేస్తారు అన్న మాట అనేసరికి ఒక ఆయన విసవిసవిసవిసలు ఆడుకుంటూ వచ్చేసి నడుచుకుని వచ్చేసాడు నా దగ్గర. నేను ఒక స్టేజ్ మీద ఉన్నాను, అక్కడ అందరూ ఉన్నారు. లాగా స్ట్రైట్గా వచ్చేసాడు మధ్యలో. నాకు ఒక ప్రశ్న ఉంది అని అన్నాడు. అంటే నేనున్నాను, అలా సంతోషం, బట్ ఇది పూర్తయిన తర్వాత ప్రశ్న ఉత్తరాల సమయం ఒకటి ఉంటుంది, ఆ సమయంలో మీరు అడగండి అంటే, ఇది ఇప్పుడే అడగాలి అంటే, లేదండి ఇప్పుడు అడగడానికి వీలు లేదు, ఆ సమయంలోనే అడగాలని నేను గట్టిగా అన్నాను. ఎంత విసవిసగా నడుచుకుంటూ వచ్చాడు, అంత విసవిసగా నడుచుకుంటూ బయటకు పోయాడు. పోని బయటకు పోయి ఊరుకున్నాడా లేదా అక్కడ నక్కి ఉన్నాడు, ఆ మూల ఎక్కడో నక్కి ఉన్నాడు, అది నాకు తెలియదు. సరే క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయిన తర్వాత ఇందాకలో ఒక ఆయన చాలా ఆతృతకు వచ్చి ప్రశ్న వేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమయం అయింది. ఎవరైనా ఉంటే ప్రశ్నలు చేయొచ్చానంటే ఆ దాగున్నాడు మళ్ళీ బయటకు వచ్చేసాడు. అక్కడక్కడికి వచ్చేసాడు, వచ్చి అడిగాడు అనమాట. వచ్చి అతడు వినడం లేదు, వినడం మానేశాడు. వినడం క్వశ్చన్నే 10 సార్లు ఇటు అటు మార్చి అదేం విషయాన్ని మీరు ఎలా అంటారండి అంటే, ఈ ఒక జీవికి ఇంకొక సేవ, ఇంకొక జీవి సేవ చేయడం ఇది తప్ప, ఎలా మీరు అంటారు? సమాజానికి సేవ చేయడం తప్ప. నేనేమన్నానంటే మానవ సేవ మాధవ సేవ కాదు, మాధవ సేవే మానవ సేవ అన్నాను. ఆయనకి చాలా కోపం వచ్చింది. మానవ సేవ మాధవ సేవ కాదు, మాధవ సేవ మానవ సేవ. దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, ఆయన వినలే. ఎక్స్ప్లెనేషన్ ఏమన్నానంటే, మాధవుడు చాలా గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడు, ఎంతో దయామయుడు, ఎంతో కరుణామయుడు, ఎంతో ప్రేమని పంచేటువంటి వాడు. ఇన్ని మంచి లక్షణాలు ఉండేటువంటి మాధవుణ్ణే నువ్వు సంతోషపట్టలేకపోతే, మాధవుణ్ణే ప్రేమించలేకపోతే, తుచ్చమైన దుర్గుణాలు కలిగినటువంటి మానవుణ్ణి నువ్వు సంతోషపెట్టగలవా అని అన్నాడు. కోపం వచ్చేసింది అన్నమాట. నిజమా కాదు మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం ఎవరికైనా సేవ చేయాలని ఎప్పుడు అనిపిస్తుంది? మంచి వాళ్ళకి సేవ చేయాలనిపిస్తుంది. వాళ్ళు మంచి లక్షణాలు ఉంటే సేవ చేయాలనిపిస్తుంది. వాళ్ళు మంచి లక్షణాలు లేకపోతే మనం ఏం చేస్తాం? వాళ్ళ నుంచి కాస్త దూరంగా జరిగిపోతుంది. ప్రేమ లేకుండా ఎవరిని సేవించడం సాధ్యం కాదు. ప్రేమిస్తేనే సేవించగలవు, కానీ ప్రేమ లేకుండా సేవ అనేటువంటిది సాధ్యమే కాదు. మరి ఇప్పుడు ఈ సోషలిస్ట్స్ అందరు కూడా చేసేటువంటిది ప్రేమతో ప్రేమపూర్వకమైనటువంటి సేవ ఇంకొక సేవ. ఏ రకమైన సేవ చెప్పండి నాకు? ఎందుకు నేమ్ ఫేమ్ వస్తుంది? ప్రేమిస్తూ సేవించట్లేదు కాబట్టి వాళ్ళకి వేరేదేదైనా ఒక మోటివేషన్ కావాలి. వాళ్ళకి సేవ చేయడానికి మోటివేషన్ కావాలి. ఏమిటా మోటివేషను? వాళ్ళ మీద నాకు ప్రేమ లేదు, బట్ నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులతో నేను వాళ్ళకి ఏదో ఒకటి చేస్తాను. బట్ నాకు దానివల్ల ఏం కావాలి? చాలా పబ్లిసిటీ కావాలి, ఎంటర్టైన్మెంట్ లేదా మానసిక సంతృప్తినే కావాలి. ఏదో ఒకటి కావాలి నాకు, మానసిక సంతృప్తినే కావాలి. నేను చేశాను అనేటువంటి ఒక భావన నాలో కలగాలి. ఇది నా బాధ్యత. భగవంతుని బిడ్డ కాబట్టి నేను ఒక అన్నదమ్ముడిగా ఆ వ్యక్తిని ఆదుకోవడం ఇది నా బాధ్యత అనేటువంటి భావంతో చేసేటువంటి వాడు చాలా 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 తక్కువ. దానికి ఏం కావాలి? ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. అందరికీ కూడాను తండ్రి ఒక్కడే అనేటువంటి భావన కావాలి. దాన్ని ఏమంటారంటే విశ్వ సౌభ్రాతృత్వం అనేటువంటిది కావాలి. విశ్వ సౌభ్రాతృత్వం అంటే అందరికీ కూడా తండ్రి ఒక్కడే అనేటువంటి భావనే కావాలి. సో నా పాయింట్ ఏంటంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది, ఫండమెంటల్ పాయింట్. మీరు గుర్తుపెట్టుకోండి. చాలా మంది మీకు చాలా దీనికి వ్యతిరేకిస్తారు. మానవ సేవ మాధవ సేవ అనేటువంటి దాన్ని మీరు డైరెక్ట్ గా అటాక్ చేస్తే డెఫినెట్ గా వ్యతిరేకిస్తారు. సో ఈయన ఏం చేశాడు? నన్ను వ్యతిరేకించి నా మాట వినట్లేదు అనమాట. ఆయనే ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడాను డిస్టర్బ్ అయిపోయి, నీకు వింటే విను వెళ్ళిపోతే లేకపోతే వెళ్ళిపో అని చెప్పేసి అతను తిట్టి పంపించేశాడు. ఇప్పుడు ఈయన ఇంతమందితో మళ్ళీ అక్కడే ఆ సభలోనే మాట్లాడిస్తున్నాడు. అంతమందితోనే ఇతను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అతను చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది రాంగ్ అని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో నేనేమనుకున్నాను, ఇంక ఇది ఈ ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఎండ్ అయ్యేటట్లేదని చెప్పి హరే కృష్ణ కీర్తన స్టార్ట్ చేస్తాను. కీర్తన స్టార్ట్ చేయడంతో అందరూ కూడా కామ్ అయిపోయి ఇతను ఇంకెవరు ఎవరు పట్టించుకోవట్లేదు ఇతన్ని. మెల్లగా బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఏమైందో చెప్తాను. తర్వాత రోజు మేమందరం ఏమనుకున్నామంటే ఆవిడ వాళ్ళు అతను మళ్ళీ రాడు అనుకున్నాం. కానీ తర్వాత రోజు చూస్తే 3 రోజుల ప్రోగ్రామ్, ఇది 1st డే అలా అయింది. 2వ రోజు 1st రోలోనే 1st సీట్లో కూర్చున్నాడు అతను. 1st రో 1st సీట్లో కూర్చున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎలా ఇది సాధ్యం ఇంత? పైగా నేను లెక్చర్ చేసి మొదలు పెట్టే ముందు కొంతమంది వచ్చి దండలేశారు. అందులో ఇతను కూడా వచ్చి దండం వేసి అక్కడే స్టేజ్ ముందు అందరు ఎదుట పాదాలు పట్టుకున్నాయన్నమాట. నాకేం అర్థం కాలే. తర్వాత వాళ్ళు చెప్పారు నాకు, రాత్రి బోల్డ్ని ఫోన్లు ఇల్లాయంట, నువ్వు రేపు పొద్దున్న ఇల్లు అతడికి క్షమాపణ చెప్తావా లేదా మా ఊరు పరువు తీస్తున్నావు అని చెప్పి వేరే వాళ్ళందరూ కూడా అతన్ని తిట్టిపోసారండి. తిట్టిపోయడం వల్ల ఆ మనిషి ఇంతకీ ఏంటంట, అతను వృద్ధాశ్రమం నడుపుతున్నాడంట. అది నాకు తెలియదు, అతను నడుపుతున్నాడు నాకేం తెలుసు. అతను వృద్ధాశ్రమం నడుపుతున్నాడు. అంతేకాదు అయ్యప్ప స్వామి మాలేసిన వాళ్ళందరికీ కూడా ఆయన గురువు, గురుస్వామి, ఒరిజినల్ గురుస్వామి ఆఫ్ దట్ ప్లేస్. అంత ప్రతిష్ట కలిగినటువంటి వాడు అన్నమాట. సో మొత్తం మీద బలవంతా అని వచ్చాడు, అతను వచ్చి ఆ రకంగా కూర్చొని వెళ్ళడం జరిగింది. అంటే ఇవి చాలా సున్నితమైనటువంటి విషయాలు, చాలా జాగ్రత్తగా వివరించకపోతే మనల్ని ఏమనుకుంటారంటే పిచ్చోళ్ళు అనుకుంటారు. మనల్ని ఏమనుకుంటారు వాళ్ళు, వీళ్ళు చేసేదే కరెక్ట్, మిగిలిన వాళ్ళందరూ కూడా చేసేది తక్కువ తప్పు అని అనేటువంటి వాళ్ళు అనుకుంటారు. మనం అలా ప్రజెంట్ చేయకూడదు. ఎన్నో రకాల సేవలు ఉంటాయి, బట్ అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ధర్మం ఏమిటి? ఇది. ఆఫ్టర్ ఆల్ మనం ఎవరం కాదు, మన ఈ శరీరాలను కాదు. కాబట్టి శారీరకమైనటువంటి భోగభాగ్యాలన్నీ ఇచ్చినంత మాత్రాన ఆ జీవి సంతోషంగా ఉండదు. ఆ శరీరం సుఖంగా ఉన్నంత మాత్రాన ఆత్మ సుఖంగా ఉంటుంది అనడానికి మనం నిదర్శనమేమీ లేదు. ఈ శరీరం పోయిన తర్వాత ఇంకో శరీరానికి వెళ్తుంది. ఆ ఇంకో శరీరానికి వెళ్ళిన తర్వాత నువ్వు సాయం చేయగలవా? పోనీ ఎంత కష్టపడి ఈ జీవితం అంతా కూడా అతను సుఖంగా ఉండడానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసినా నెక్స్ట్ లైఫ్కి వెళ్ళేటప్పుడు, నెక్స్ట్ శరీరానికి వెళ్ళేటప్పుడు నువ్వు చేయగలవా? చేయలేవే. కాబట్టి ఆ జీవి ఇంకో శరీరం మారకుండా తన తండ్రి అయినటువంటి భగవంతుని పాదపద్మాలకు చేరుకునే అవకాశం కల్పించడమే అత్యున్నతమైనటువంటి సేవ. అందువల్ల మాధవ సేవే మానవ సేవ. మాధవుడి సేవ అంటే ఏమిటి? మాధవుడు కోరుకుంటున్నటువంటిది ఏమిటి అంటే తన నుంచి విడిపడినటువంటి జీవులందరూ మళ్ళీ తన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు మాధవుడు. కాబట్టి ఆయన తరపు నుంచి ఆయన అభీష్టం మేరకు ప్రతి జీవిని ఆయన యొక్క పాదపద్మాల దగ్గరికి తీసుకురావడమే అత్యున్నతమైనటువంటి సేవ. అప్పుడు అది మానవ సేవ అయినా కూడా ఏ సేవతో సమానం? మాధవ సేవతోనే సమానం. అంతేగాని మానవ సేవే మాధవ సేవ కాదు, మాధవ సేవే మానవ సేవ. అందువల్ల ఈ ధర్మం విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అసలు ధర్మాన్ని తీసిపడేద్దాం, మానవ సేవే అత్యున్నతమైన ధర్మంగా పెట్టుదాం. హ్యుమానిటేరియన్ యాక్టివిటీ ఇస్ ది హైయెస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్. ఎందుకంటే రిలీజియన్ అంటే ప్రతిసారి ఫెయిత్ తో ముడిపడి ఉంటుంది. వీడికి ఒక ఫెయిత్ ఉంటే వాడికి ఇంకో ఫెయిత్ ఉంటుంది, వాడికి ఇంకో ఫెయిత్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఫెయిత్ ప్రాబ్లంతో కొట్టుకు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఫెయిత్ తీసిపడేసి వీళ్ళ ఫెయిత్ అంతా ఒకదాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఏమిటి ఒకదాని మీద? మనం కలిసి ఉండాలి కాబట్టి, మనం ఒకరితో ఒకరు కలిసి ఉండాలి కాబట్టి, ఒకరినొకరు భరించుకుంటూ ఒకరినొకరు ఒకరి యొక్క తారతమ్యాలు విస్మరించుకుంటూ ఒకరినొకరు మనం ప్రోత్సహించుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ బ్రతుకుదాం అని చెప్పేసి ఒక రూల్ పెట్టుకున్నారు. ఈ ప్రాసెస్ లో మనకంటే బుద్ధి లేనటువంటి వేరే ఏవైనా జీవులు ఉంటే వాటిని చంపుకు తిన్నా పర్వాలేదు, వాటికి ఇబ్బంది అయినా కూడా పర్లేదు, మనం మాత్రం సుఖంగా ఉందాం. అర్థమవుతుందా? ఎవరు ఆ మనం అంటే ఎవరు? మనుషులు. వేరే వాళ్ళు ఎవరు? వేరే జంతువులు. మనం కామన్ గా నరికేద్దాం, శుభ్రంగా పెద్ద పెద్ద లెక్చర్లు ఇద్దాం దేని గురించి, హ్యుమానిటేరియనిజం, బట్ తినేది మాత్రం నాన్ వెజిటేరియన్ ఫుడ్. ఎక్కడండి ఇదంతా కూడా వాళ్ళ హృదయంలో తాకే విధంగా చెప్పేవారు లేక గాని ప్రభుపాద లాంటి వారు చాలా ప్రయత్నం చేసి చెప్పారు ఆ క్రిస్టియన్ ఫాదర్స్ కి. మీరు చూసే ఉంటారు బహుశా కొన్ని వీడియోస్ లో, ప్రభుపాదులు వారు ఎంత చెప్పినా వాడి బుర్ర కుక్కతోక వంకర్లాగా అలాగే మాట్లాడు, మళ్ళీ అదే మాట్లాడు, అదే ప్రశ్న వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, అది ఈ విషయం అర్థం కాదు. నీకు భగవత్కృప ఉంటేనే అర్థం అవుతుంది ఈ విషయం, లేకపోతే అర్థం కాదు. అందువల్ల ఈ ధర్మం విషయంలో చాలా తారతమ్యాలు ఉన్నాయి, మతం విషయంలో చాలా తారతమ్యాలు ఉన్నాయి. కాబట్టి ఇంకొక రకమైనటువంటి వ్యక్తులు పుట్టుకొచ్చారు. వాళ్ళేమంటారు, అసలు ధర్మం గురించి మాట్లాడద్దు, మతం గురించి మాట్లాడు. ప్రభుపాదులు వారు చెప్పినట్టుగా కంటిలో ఏదో చిన్న లోపం ఉందని ఎవడో కళ్ళని పీకేసి డస్ట్బిన్ లో పడేశాడంట, వాడు మూర్ఖుడు కాదు. కంటికేమో చిన్న పొర, క్యాట్రాక్ట్ పొర ఉంది. నువ్వు చేయాల్సింది కల్లా ఏమిటి, ఆ క్యాట్రాక్ట్ పొర తీసిస్తే అప్పుడు కళ్ళు మళ్ళీ బాగా కనబడుతుంది. పొర ఉందని చెప్పేసి నువ్వు కన్నే తీసేయలేవే, అప్పుడేమవుతుంది, మొత్తం గుడ్డివాడు అయిపోతావు. అలాగే ధర్మం విషయంలో కాస్త లోపం ఉందని చెప్పి ధర్మాన్ని విడనాడేస్తాను అని అంటే కుదరదు. సెక్యులరిజం అని ఒకటి పెట్టారు. సెక్యులరిజం అంటే ఏమిటి? తెలుసా, ఇక్కడ మనకి భారతదేశంలో సెక్యులరిజం అనేటువంటిది చాలా పాపులర్ సెయింగ్. ఏమిటి సెక్యులరిజం అంటే? ఏమిటి? ఆల్ రిలీజియన్ షుడ్ బి రెస్పెక్టెడ్. ఓకే, అంతేనా? అదే లౌకికవాదం అంటే ఏమిటి? లౌకికవాదం అంటే లోకులు ఎన్ని వాదాలు ఏర్పాటు చేసినా ఆ వాదాలన్నింటినీ కూడా స్వీకరించి వాటికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేసి వాటిని సహించి కలుపుకోవడమే లౌకికవాదం. అంతే కదా? అంతేనా లౌకికవాదం అంటే? అది లోపభూయిష్టమైన వాదమైనా కూడాను కలుపుకోవాలి. ఎందుకంటే లోకులు కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి. ఇది చాలా డేంజరస్, లౌకికవాదం చాలా డేంజరస్. ఎందుకు? లోపభూయిష్టమైనటువంటి సిద్ధాంతాన్ని, ఇది ఒక ముఖ్యమైన సిద్ధాంతం, మంచి సిద్ధాంతం అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ఎవరికున్నది? ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు సరిచేయాలి. వీళ్ళు సరిచేయాలంటే వారికి ఒక సిద్ధాంతం ఉంటే కదా వీళ్ళు సరిచేయగలరు. లేకపోతే ఏమవుతుంది? ఎవరో నలుగురు తీసుకొచ్చి ఇది నా సిద్ధాంతం, నాకేమో దీనికి యాక్సెప్ట్ చేయాలనంటే అప్పుడు ఇలా ఎంతమంది ఎన్ని సిద్ధాంతాలు తీసుకొస్తే అవన్నీ యాక్సెప్ట్ చేయగలుగుతావా? ఎందుకు చేయాలి? దాంట్లో ఏమిటి లోపం చెప్పండి? ఏమిటి లోపం? లౌకికవాదంలో లోపం చెప్పండి నాకు. సరే తెలీదే, నాకు తెలీదు, ఎవడో ఒక నలుగురు వచ్చి సిద్ధాంతం చెప్తున్నారు, సరే సరే వాళ్ళు పాటిస్తానంట, నాకేం పోయింది? నేను పాటించకపోవచ్చు, వాడు పాటిస్తానంట, నాకేం పోయింది? అరే నువ్వు వాస్తవం అంటున్నావయ్యా, వాడికి అది వాస్తవం. ఏది వాస్తవం, ఏది అవాస్తవం ఎవరికి తెలుసు? ఎవడు నలుగురు నాలుగు మాటలు చెప్పుకుంటారు, వాళ్ళు వాస్తవం అంటున్నారు, వాళ్ళు బాగాలేదు వాడు పడుతున్నారు, నీకేంటి పోయింది? అది తప్పని ఎవరు చెప్పగలుగుతున్నారు? తప్పని నేనెవరిని చెప్పడానికి? నాకు సిద్ధాంతం ఉంటే కదా తప్పని చెప్పడానికి. నేను అతను కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నా పని అయిపోతే చాలు. కాబట్టి ఎవడు బాధ వాడు పడిని. ఒకటే సిద్ధాంతం నాది, లౌకికవాద సిద్ధాంతం ఏంటి? నువ్వు ఆచరించేటువంటి సిద్ధాంతం వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, అది వాళ్ళ పాయింట్. ఈ మూర్ఖులు అర్థం కాని విషయం ఏంటంటే, భగవంతుడు ఏర్పాటు చేసిన సిద్ధాంతం తప్పితే వేరే ఏ సిద్ధాంతం ప్రతిపాదించినా ఒకటికి ఇంకోటి శత్రువు అవుతూనే ఉంటాడు. ఈ మాటలు అర్థమైనాయా లేవా? భగవంతుడు ఏర్పాటు చేసిన సిద్ధాంతం తప్పితే నువ్వు ఏ సిద్ధాంతం నువ్వు ఏర్పాటు చేసినా, ఏ వాదం ఏర్పాటు చేసినా ఒక మనిషి ఇంకొక మనిషికి ఏమవుతాడు? శత్రువై తీరుతాడు, తప్పనిసరిగా తీరుతాడు. ఎందుకు? మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ డిజైన్ చేసింది కాకుండా లెస్ ఇంటెలిజెంట్ పర్సన్ డిజైన్ చేసింది అయితే ఒకటి ఇంకోటి నరుక్కొని చేస్తూనే ఉంటాడు. అందుకే ఈ ప్రపంచంలో ఎన్ని సిద్ధాంతాలు పెరిగితే అన్ని వైషమ్యాలు పెరిగినట్టు లెక్క. ఎక్కడో ఒకసారి వస్తుంది వాళ్ళిద్దరికి, ఏదో పాయింట్ మీద వస్తుంది, అప్పుడు నరుక్కు చేస్తారు. ఈ పాలకుడు ఏం చేస్తాడు అప్పుడు? వీడి సైడు తీసుకోలేడు, వాడి సైడు తీసుకోలేడు. అలాగని ఇద్దరు కూడా నరుక్కు చేస్తే చూరుకు చూస్తూ ఊకును ఊరుకోలేడు. మరి ఏం చేస్తాడు ఈ పాలకుడు? ఇద్దరిని కలిసి జైల్లో పడేస్తాడు. అంటే దీంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయి చూడండి. అంటే భగవంతుడు మనకిచ్చినటువంటి సిద్ధాంతాన్ని పాటించకపోవడం వల్ల, ఎవరు పడితే వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం వల్ల వైషమ్యాలు పెరిగిపోయి మనిషి మనిషిని శత్రువుగా భావించి ఒకడినొకడు దోచేస్తున్నాడు, ఒకడినొకడు చంపేస్తున్నాడు, ఒకడి మీద ఒకడు శత్రుత్వాన్ని పెంచేసుకుంటున్నాడు. దీనంతటికీ కారణం ఏంటి? ప్రేమ భావన లేకపోవడం. ప్రేమ భావన లేకపోవడానికి కారణం ఏంటి? మనకు కామన్ ఫాదర్ ఒకడు ఉన్నాడు అనేటువంటిది అర్థం కాకపోవడం. కాబట్టి నిజమైనటువంటి సమసమాజం ఏర్పాటు చేయబడాలి అని అంటే భగవంతుని మధ్యలో పెట్టుకుని కృష్ణుని సెంటర్లో పెట్టుకుంటేనే సమసమాజం ఏర్పడుతుంది. సో ఇది అత్యున్నతమైనటువంటి ధర్మం. కాబట్టి కృష్ణ చైతన్యమే అత్యున్నతమైనటువంటి మార్గం. ఎందుకనంటే కృష్ణ చైతన్యం సూచిస్తున్నది ఏమిటినంటే, ప్రతి మానవుడే కాదు ప్రతి జీవి కూడా భగవంతుని బిడ్డ. కాబట్టి ప్రతి జీవి ఇంకొక జీవిని సేవించాలి. ఆ జీవి తన తండ్రి అయినటువంటి భగవంతుడి వైపుకి వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ఆ మార్గంలో ఆ వ్యక్తి నడుస్తున్నప్పుడు, ఆ జీవి నడుస్తున్నప్పుడు ప్రోత్సహించాలి, సహకరించాలి. అది ధర్మం, అదే ధర్మం, ఇంకొకటి ఏది కూడా ధర్మం. కాబట్టి రిలీజియస్ రిలీజియన్ అంటే సెంటిమెంట్ కాదు, రిలీజియన్ అంటే ఇట్ ఈస్ సాలిడ్ సాలిడ్ క్యారెక్టర్, సాలిడ్ క్యారెక్టర్ రిలీజియన్. దీనికి సంబంధించిన అర్థమవుతుందా ఇది, ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందా? అంటే మనం ఈ కాన్సెప్ట్ని పూర్తిగా డైజెస్ట్ చేసుకొని మనకి దీని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేకుండా మనం వేరే వాళ్ళతో మనం డీల్ చేసేటప్పుడు చాలా సమస్యలు వస్తాయి. ఇది యాక్చువల్గా అత్యున్నతమైనటువంటి వాదం, నిజంగా అత్యున్నతమైనటువంటి వాదం. బట్ దీన్ని సరిగ్గా మనం అర్థం చేసుకొని ఆకలింపు చేసుకోలేకపోతే వేరే వాళ్ళు దీన్ని అటాక్ చేసేటప్పుడు మనం భయపడిపోతాం, భయపడిపోయి దీన్ని సరిగ్గా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. నిన్ను పాయింట్ బ్లాంక్ లో పెట్టి కూడాను నువ్వు దీన్ని ఒప్పుకుంటావు అని అంటే ఒప్పుకునే స్థితిలో ఉండాలి, అంత నమ్మకం కలిగి ఉండాలి. పాయింట్ బ్లాంక్ అంటే ఇలా తుపాకీ పెట్టుకోవాలి. ఇది నిజమైనటువంటి సమసమాజం. ఇలాగే మనం ప్రతి జీవిని ప్రేమతో చూడగలిగే అవకాశం, వేరే ఇంకా ఏ వాదంతో కూడాను ఇంకో జీవిని ప్రేమతో చూసే అవకాశం లేదు. తండ్రి తరపు నుంచి చూడడం, తండ్రి దృష్టితో చూడడం, వేరే జీవిని తండ్రి దృష్టితో చూడడం. తండ్రి ఏ దృష్టితో చూస్తాడు? ప్రేమ దృష్టితో చూస్తాడు. కాబట్టి నువ్వు తండ్రి దృష్టితో చూడడం అని అంటే నువ్వు ప్రేమ భావంతోనే చూడాలి, ఇంకో భావంతో చూడలేదు. స్వార్థ భావంతో చూడడానికి వీలు కాదు. సో ఇది ధర్మం. మతం వేరు, ధర్మం వేరు. మతాలు మారిపోతాయి, ధర్మం ఎప్పటికీ కూడా మారదు. అవును, అప్పుడు దాన్ని మనం వాళ్ళ సరి అనేటువంటి అవగాహన తీసుకురావాలి. ఎన్ని కోట్లు అయింది కాదు, ఎన్ని కోట్లు వేస్ట్ చేస్తున్నారు, ఎన్ని కోట్లు వేస్ట్ చేస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్లకు వేస్ట్ చేయట్లే, ఐపీఎల్కి వేస్ట్ చేయట్లే. వాడికి ఒక్కొక్కడికి అంటే బ్యాట్తో ఇలా తెడ్డులా ఊపుకునేటువంటి వాడికి ఏమో కోట్లు కోట్లు ఇస్తావా? ఇక్కడ ఒక మందిరం ఏర్పాటు చేసి కొన్ని కోట్ల కోట్ల ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు ఈ మందిరాలు ఉండిపోతాయి. కోట్లు కోట్ల మంది వస్తారు, భగవంతుని చూస్తారు, భగవంతుడితో సంబంధాన్ని గుర్తు చేసుకుంటారు, మర్చిపోయిన సంబంధాన్ని గుర్తు చేసుకుంటారు. వారి జర్నీ మొదలవుతుంది, మళ్ళీ భగవంతుడి వైపుకి ఎటర్నల్ జర్నీ మొదలవుతుంది. కాబట్టి ఉన్న డబ్బంతా దీనికే ఉపయోగించాలి. వాడు ఇటువైపు ఆర్గ్యూ చేస్తే మనం అటువైపు నుంచి ఆర్గ్యూ చేయాలన్నమాట, అటు నుంచి నరుకు రావాలన్నమాట. అప్పుడు వాడు కనీసం మధ్యకైనా వస్తున్నాడు, అర్థమైందా? వాడు ఇటువైపు అంటే మనం ఆ చివరికి వెళ్ళిపోవాలి అంతే. నీ దగ్గర ఉన్నదంతా దీనికే పెట్టాలన్నారు. యాక్చువల్గా నిజం కదా, డబ్బు కోట్లు కోట్లు అంటున్నావు, సరే కోట్లు కోట్లు ఏం చేయమంటున్నావు నువ్వు? బుద్ధి లేకుండా ఎలా ఉపయోగించాలో తెలియనటువంటి వ్యక్తికి ఉదారంగా ఇచ్చేయమంటున్నావే. వాడు దాంతో ఎన్ని పాపాలు చేస్తాడు, ఇంకా 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 లోనికి ఇంకా ఇంకా వాడు గోతులు తవ్వుకోడు వాడు, వాడు వాడి యొక్క పతనానికి. వాళ్ళని ఉద్ధరించడానికి డబ్బు ఖర్చు పెట్టాలి. ఏమిటి, ఎలా ఉద్ధరించడానికి ఖర్చు పెట్టాలి, ఏ ఉద్ధరణకి ఖర్చు పెట్టాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పేదవాళ్ళకి పనిచేయమనేటువంటి వాడికి బుద్ధి లేదు. వాడికి ఎందుకు బుద్ధి లేదు? పేదవాడు అని అంటున్నావే, డబ్బులు ఇచ్చేస్తే వాడు పేదవాడు కాదా? డబ్బున్న పేదవాళ్ళు చాలా మంది ఉన్నారే, వాళ్ళ సంగతి ఏమిటి? మానసిక క్షోభ అనిపిస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారే, అన్నీ ఉన్నా కూడా మానసిక క్షోభ అనిపించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారే, మరి వాళ్ళ దుఃఖం నీకు కనబట్టలేదా? కేవలం గుడ్డలు చిరిగిపోయి ఒక పేవ్మెంట్ మీద పడుకునేటువంటి బాధ వాడి బాధ నీకు కనబడుతుందా? వాడి బాధ కనీసం బాహ్యంగా కనబడుతుందయ్యా. ఇక్కడేమో గ్లాస్ రూమ్ లో గ్లాస్ హౌస్ కట్టుకుని లక్క హౌస్ కట్టుకుని లోన బాధపడేటువంటి వాడి బాధ ఎవడు చూస్తున్నాడు? వాడి బాధ ఎవడికి కనబట్టలేదే, వాడి బాధ ఇంకా ఎక్కువే. అన్ని ఉన్నా కూడా వాడు ఇంకా బాధపడుతున్నాడే. కాబట్టి బాధ అందరికీ సమానం. వీడి డబ్బు తీసుకొచ్చి వాడి మీద కుమ్మరించినంత మాత్రం వీడి బాధపోదు. ఆ బాధకి మూల కారణం ఏమిటి అనేటువంటి తెలుసుకొని అప్పుడు ఆ సేవ చేయాలి. బాధకు మూల కారణం ఏమిటి అది తెలుసుకోవాలి. అందువల్ల ఇలాంటి మాటలు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అందుకే మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామని కూడా చెప్పకూడదు. దేర్ ఎన్వియస్ ఫెలోస్. మనం గొప్పలకు పోయి చెప్తాం, గొప్పలకు పోయి చెప్తే అక్కడేమో తెప్పలు వస్తాయి. 50 కోట్ల వాడి దగ్గర ఉన్న 50 రూపాయలు వాడు ఇవ్వడు, గాని మనల్ని అంటాడు 50 కోట్లు ఖర్చు పెట్టారు, నీకు అంత ఇది ఉంటే నువ్వు ఇవ్వచ్చు కదా, నీ దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెట్టి, నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టావు, జనాలను ఉద్ధరించడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టావా ఇప్పటి వరకు అడిగితే నోరెత్తరు వాడు. ఎందుకు, వాడు అలాంటి వాళ్ళే ఇలా మాట్లాడుతుంటాడు. నిజంగా ఖర్చు పెట్టేవాడు ఎవడు మాట్లాడ్డా అంటే, నా ఉద్దేశం కోపగించుకోమని అనట్లేదు, మనలో రగలాలన్నమాట. అది తప్పు అనేటువంటిది మనకు అర్థం కావాలి. మనం సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉండకూడదు. భగవంతుని తలుచుకొని, అసలు భగవంతుణ్ణి గుర్తు పెట్టుకోకుండా, అంటే నేనెవరో నాకు తెలియకుండా నేను ఎన్ని పనులు చేసినా పిచ్చోడు పిచ్చి ఆసుపత్రిలో సంచరిస్తున్నట్టే అనమాట. వాడెవడో వాడికి తెలియదు, వాడు పిచ్చోడు. వాడు ఏం చేస్తాడు, కొన్నిసార్లు పిచ్చివాడు కొన్ని కన్స్ట్రక్టివ్ ఐటమ్స్ కూడా చేస్తూ ఉంటాడు, కన్స్ట్రక్టివ్ పనులు కూడా చేస్తూ ఉంటాడు. ఏమిటి కన్స్ట్రక్టివ్ పనులు? వాడికి ఏం తోచక కొన్నిసార్లు లైట్లు ఆన్ చేస్తాడు. అది చీకట వచ్చు, వాడు లైట్లు ఆన్ చేసి చూడండి ఎంత వెలుగు నింపాడు. అది మెయిన్ ఆఫ్ చేసేస్తాడు తర్వాత, అప్పుడు ఏం చేస్తాను? సో నువ్వు టెంపరీగా వాడేవో కొన్ని మంచి పనులు చేస్తున్నాడు వాడు పిచ్చితనంలో అని చెప్పి దాన్ని కౌంట్ చేసుకుని అది గొప్ప యాక్టివిటీ అనుకోకు. వాడు తర్వాత చూడు, వెయిట్ చేయి, తర్వాత ఏం చేస్తాడు వాడు. సో ఇదొక మ్యాడ్నెస్, ఈ భౌతిక భావన, నేను ఈ శరీరం అనేటువంటి భావన మ్యాడ్నెస్. ఆ మ్యాడ్నెస్ నుంచి బయటికి రానంత వరకు వీడు భౌతిక భావంతో శారీరక భావంతో చేసే యాక్టివిటీస్ అన్ని కూడాను అధర్మపరమైనటువంటి యాక్టివిటీసే. అవి మనకి సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి, మనం కలిగి ఉండాలి, వేరే వాళ్ళకి దాన్ని కమ్యూనికేట్ చేయగలగాలి. అందువల్ల చాలా మంది అడుగుతుంటారు, మీరేం చేస్తున్నారు సమాజానికి, ఫిలాంథ్రపిక్ యాక్టివిటీ ఏమైనా చేస్తున్నారు? మనం కూడా కొన్నిసార్లు దానికి తలొగ్గం చేసి, బయట వాళ్ళు ఎంతమంది ఇలా అంటున్నారు కాబట్టి మనం కూడా ఏదో ఒకటి మొదలెట్టాలి, లేకపోతే మనం వృద్ధాశ్రమం మొదలెట్టు పోవాలి, మనమేమో మనం కూడా ఏదైనా వితంతువులకు ఆశ్రమం మొదలెట్టాలేమో లేదో, లేకపోతే మనకి డొనేషన్లు తగ్గిపోతాయి. వీళ్ళు డొనేషన్లు ఇస్తే కాదు మందిరం ఇక్కడ జరుగుతుంది, భగవంతుడు ఒప్పుకుంటే మందిరం జరుగుతుంది అంతే. భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఇన్స్పైర్ చేసి ఎవడు ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారు కాబట్టి మందిరం అనేటువంటిది రన్ అవుతుంది. అంతేగాని ఎవడో ఒకటి ఇచ్చేసి ఏదో ఒకటి చెప్పేసి వెళ్తే అది ఫెయిత్ బట్టి ఆధారపడుతుంది, నువ్వు ఎలా చూస్తున్నావు అనే దాని మీద ఆధారపడుతుంది. ఎవ్వరు కూడా పోషించలేరు ఎవరిని కూడా, అందరినీ పోషించేవాడు ఒక్కడే. నిత్యో నిత్యానాం చేతన చేతనానాం ఏకో బహునాం యో విదధాతి కామ, అది శాస్త్రం, అది సత్యం. అందువల్ల నేను ఒకసారి హైదరాబాద్లో, నాకు ఫోన్ వచ్చింది బంజారా హిల్స్ నుంచి, ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, స్వామీజీ మీరు మా స్లమ్లో కొంతమంది అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి మీరు ఉద్ధరించాలి, వాళ్ళ దగ్గరికి మీరు వచ్చి క్లాసులు చెప్పాలి అని నేను అడిగాను. వాళ్ళే కూర్చుంటారా, మీరు కూడా కూర్చుంటారా అని అన్నాను. వాళ్ళకోసమే, మరి మీరు కూడా అండర్ ప్రివిలేజ్డ్ పీపులే అని అన్నాను నేను. మీరు వాళ్ళే అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ అంటున్నారు, బట్ మీరు అందరూ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్. వాళ్ళకి కొద్ది కోపం వచ్చిన తర్వాత అర్థమైంది విషయం, అర్థమైంది. ఇలా అంటూ ఉంటారు అనమాట వాళ్ళు, అంటే మేము చాలా, మా దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బును ఉపయోగించి వీళ్ళందరినీ ఉద్ధరించండి. నువ్వు ఉద్ధరింపబడు ఫస్ట్, నువ్వు ఉద్ధరింపబడి నువ్వు ఉద్ధరించే వాళ్ళు వేరే వాళ్ళని. అంతేగాని నా దగ్గర డబ్బు ఇస్తా నువ్వు వాళ్ళని ఉద్ధరించు అని అంటే నీ సంగతి ఏమిటి? అందువల్ల ఈ మెంటాలిటీ చాలా లోతుగా ఉందా మనందరిలో కూడా. మనం హిరణ్యకశిప ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాం, మన పిల్లలు మాత్రం ఏమైపోవాలి, ప్రహ్లాదులు అయిపోవాలి. సేమ్ మెంటాలిటీ. ఆయన, జీవితంలో నేను చాలా కష్టాలు అనిపించాను రా, నువ్వు అనిపించకూడదు రా, నేను భక్తుడు, నేను అభక్తుడైనా పర్లేదు, నువ్వు మాత్రం భక్తుడు అవ్వాలరా. వాడు ఎందుకు భక్తులు అవుతారు? వాడు వాడు అవ్వడు, వాడు అయ్యే అవకాశం లేదు. వాడు, నువ్వు హిరణ్యకశిపు ప్రొఫైల్ మెయింటైన్ చేస్తావు, వాడు ప్రహ్లాదుడు అవ్వాలా, వాడు డబల్ హిరణ్యకశిపు అవుతాడు వాడు. సో అందువల్ల అందుకే చైతన్య మహాప్రభు చెప్పింది, నువ్వు వేరే వాళ్ళ ఉద్ధరణ కోసం పోయే ముందు నీ ఉద్ధరణ ఏమిటో అర్థం చేసుకో, జన్మ సార్థక కొరి పొరపొరపోక. సో అందువల్ల అందరూ వేరే వాళ్ళ ఉద్ధరణ, వేరే వాళ్ళ ఉద్ధరణ ఏమిటో వాళ్ళకి తెలియదు, అసలు ఆ ఉద్ధరణ అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. వి వాంట్ టు బి గుడ్ పీపుల్. ఈయన చూడండి ఎంత గొప్పవాడు, ఎంత మహనీయుడు, వేరే వాళ్ళని ఉద్ధరించడానికి తన తనువు మనువు అన్ని దానం చేశాడు ఇతను అని చెప్పుకోవాలి జనాలు. అందుకోసం నేను ఏదైనా ఇవ్వడానికి ఇద్దాం అంటే ఫాల్సిగో, నా ఫాల్సిగో అని ఎవరైనా ప్యాంపర్ చేస్తే ఆ ఫాల్సిగో కోసం ఏదైనా ఆయనకి లేకుండా కూడా ఇచ్చిపెట్టాడండి అని చెప్పాలి జనాలు. అలాంటి మూర్ఖులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళు మూర్ఖులు అనడానికి వీల్లేదు. ఎందుకనంటే వాళ్ళకు కూడా కాస్త మనసు ఉంది కాబట్టి. వాళ్ళకి మనసు ఉంది, కానీ ఆ మనసుని సరైనటువంటి మార్గంలో నడిపించే వాళ్ళు లేరు. అసలు ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా చాలా అరుదు. ఒకవేళ ఎవడైనా ఆలోచిస్తున్నాడు అంటే భగవంతుడి తరపు నుంచి ఆలోచింప చేయడం మన ధర్మం. మనం చేయాల్సిన సేవ ఏంటంటే వాళ్ళని భగవంతుడి తరపు నుంచి ఆలోచింప చేసే విధంగా మనం వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. దానికి మన దగ్గర ఎంత శ్రద్ధ ఉండాలో ఆలోచించండి, మన దగ్గర ఎంత కన్విక్షన్ ఉండాలో ఆలోచించండి. మంచిదే, అది తప్పు అనట్లేదు మనం, బట్ దానికంటే ఉన్నతమైన ధర్మం ఒకటి ఉంది. బట్ అది ఎలా ఉన్నతమైన ధర్మం అని వానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మెంటలీ రిటార్డెడ్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి చక్కగా చూసుకుంటున్నాం, మంచిదే. ఇప్పుడు ఆ మెంటల్ ఇల్నెస్ అనేటువంటిది క్యూర్ చేయగలుగుతున్నావా? చేయలేవు కదా. మెంటల్ ఇల్నెస్ క్యూర్ చేయలేవు, నెక్స్ట్ లైఫ్ ఏమవుతుందో తెలియదు. ఇదంతా కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటి, దీనంతటికి మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఈ జన్మే గొప్పది, అసలు ఇదే జన్మ, ఇంకొక జన్మ అంటూ ఇంకోటి లేదనేటువంటి దాని నుంచి ఉత్పన్నమైనటువంటిది కదా ఇదంతా. వీళ్ళందరి బేసిస్ ఏమిటి, బాడీలీ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్. వీళ్ళందరి బేసిస్ బాడీలీ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్, దాని నుంచి బయటికి లేవాలి. వి హావ్ టు అటాక్ దట్, వి హావ్ టు అటాక్ దట్. ఇది బాడీలీ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్. నువ్వు అసలు ఇంకా వ్యక్తే తెలియదురా బాబు, నువ్వు ఏదో చాలా ఉద్ధరించేస్తున్నావు అనుకుంటున్నావు, నీకు ఆ లోన్ ఉన్న వ్యక్తే తెలియదు. నీకు కేవలం మానసిక వైకల్యమే కనబడుతుంది. దాని వెనక ఉండేటువంటి ఆత్మకి ఏం వైకల్యం ఉంది, దానివల్ల ఈ మానసిక వైకల్యం వచ్చింది. ఆత్మ వైకల్యాన్ని గనక నేను సరి చేస్తే మానసిక వైకల్యం కూడా పోతుంది అనేటువంటిది నీకు అర్థం కావట్లేదు. ఆ మానసిక వైకల్యం నువ్వు పోగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఆత్మకుండే వైకల్యాన్ని పోగొట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఈ లైఫ్ లో నువ్వు వాడిని ఎంత రక్షించినా నెక్స్ట్ లైఫ్ లో ఏమవుతాడు నీకు తెలియదే. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఇంత కష్టపడి నీ జీవితం అంతా ధారపోసి వీళ్ళందరినీ పెంచి నువ్వు చక్కగా ఉంచావు, నువ్వు చస్తావు కొద్ది రోజుల తర్వాత. తర్వాత వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు వాళ్ళని? వాళ్ళు ఏమవుతారు? వాడు చచ్చిన తర్వాత వాడు ఏమవుతాడు? ఏ పందో ఏ కుక్కో ఎవడవుతాడు ఎవరికి తెలుసు? ఫస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ కాన్సెప్ట్. అది మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళతో ఆర్గ్యూ చేసేటప్పుడు వేరే ఎక్కడ పట్టుకున్నా వాళ్ళు జారిపోతారు. గోచి పట్టుకోవాలి. వాళ్ళ గోచి ఏమిటి? బాడీలీ కాన్సెప్ట్. బాడీలీ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ దీనికి మూలం అన్నమాట. వీటన్నిటికీ మూలం అదే. దే ఆర్ నాట్ ప్యూర్. అది అతడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడునంటే వాడు ఏం పని చేస్తే వాడు ఇలాగొచ్చుంటాడు. వాడు అలాగైతే పంది కూడా ప్యూరే, దానికి ఎందుకు చేయట్లేదు సేవ? దాన్ని కూడా పెట్టుకో వీళ్ళతో పాటు. కుక్కని పెట్టుకో, గజ్జి కుక్కని పెట్టుకో, వీళ్ళందరినీ పెట్టుకో, అవన్నీ ప్యూర్. బాడీలీ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్. నువ్వు ప్యూర్ అవుతావా లేకపోతే నెక్స్ట్ వాడే మెంటల్ రిటార్డెడ్ ఫెలోగా పుడతాడు. డెఫినెట్ గా ఎంఎం వాపి స్మరణ్ భావం త్యజం తెంతే కలేవరం తమ్తమేవైతే కౌంతే సదా తద్భావ భావిత. ఇతరు చచ్చిపోయేటప్పుడు ఎవడో గురించి వాళ్ళు ఎవడి మానసిక వైకల్యం వీడి మనసుకు వస్తుంది. నెక్స్ట్ వీడు పుట్టేది మానసిక వికలాంగుడిగా పుడతాడు అనట్లేదు. అదే అత్యున్నతమైనటువంటిది అని చెప్పి నువ్వు ప్రచారం చేయొద్దు. దీనికంటే ఉన్నతమైనటువంటిది ఉన్నది అనేటువంటిది గుర్తించాలి. అందుకే కదా ప్రచారం చేస్తే కదా ఫండ్స్ వస్తాయి. కరెక్ట్, ప్రచారం చేస్తేనే. ఈ ప్రపంచంలో దేన్ని అత్యున్నతమైనటువంటిదిగా చెప్పుకోబడితే దానికే ఫండ్స్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు, ఫండ్స్ కోసం వాడు చేస్తున్న దాన్ని ఉన్నతమైనటువంటిదిగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. కరెక్ట్. మీరు బయటపడ్డారు, మీరు అదృష్టవశాత్తు. వాళ్ళు డబ్బులు చూసుకుంటారు, వచ్చే డొనేషన్లు అన్నీ చూసుకుంటారు. న్యాచురల్లీ. పైగా మీకు మళ్ళీ ఈ మాట కూడా చెప్తుంటారు, మీరు ఎంత అదృష్టవంతులు, ఎంత పసి హృదయాల్ని సేవ చేసేటువంటిది, నేను డబ్బులు లెక్కెట్టుకుంటాను. నేను ఇదంతా నాకు ఇంకొక ఆసరా దొరికినంత వరకు ఈ మాటలన్నీ, నాకు నలుగురు ఇంకోటి దొరికితే వాళ్ళని అక్కడ పెట్టేసి నేను డబ్బులు లెక్క, ఇట్స్ రైట్. అదే జరుగుతుంది. అతడు జీవితాంతం ఆ పని చేయలేడు. ఎందుకు తెలుసా? అది ఏమివ్వదు, ఆత్మ సంతృప్తిని ఇవ్వదు. భగవంతుడిని భక్తి చేయడం తప్పితే ఇంకొకటి ఏది కూడా ఆత్మ సంతృప్తిని ఇవ్వదు. భాగవతం క్లియర్గా చెప్తుంది. కవై పుంషా పరో ధర్మో యతో భక్తి రథోక్షజే ఆహేతుకి అప్రతిహత ఏన ఆత్మా సుఖసదే. అదొక్కటే ఆత్మసంతృప్తిని ఇచ్చేది, వేరేది ఏది ఆత్మసంతృప్తిని ఇవ్వదు. అది కేవలం మానసిక రోగం అంతే, మానసిక కల్పన, అదొక రోగం. అందువల్ల మనం చాలా 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 షార్ప్గా ఉండాలి, లేకపోతే ఏమవుతుంది, మనం కూడా వాటికి ఆకర్షితులం అయ్యే అవకాశం ఉంది. నేను ఒకటి గమనించాను, నేను వేరే ఎవరైనా సరే కృష్ణ చైతన్యంలోకి వస్తారు కానీ కృష్ణ చైతన్యం వదిలి ఇలాంటి తుచ్చమైనటువంటి వాటిలో జాయిన్ అయ్యే వాళ్ళని నేను చూడలేదు. పొరపాటున వీళ్ళు కృష్ణ చైతన్యంలో అఫెన్స్ చేసో లేకపోతే సెన్స్ గ్రాడ్యుయేషన్ వల్ల వీళ్ళు కొద్ది కాలం పాటు కృష్ణ చైతన్యాన్ని వదిలిపెట్టినా వీళ్ళు మళ్ళీ ఎక్కడికి చేరి రావాల్సిందే, కృష్ణ చైతన్యానికే రావాల్సిందే. మళ్ళీ వీళ్ళు ఎవరో కూడాను ఇంత విని ఇంత అర్థం చేసుకుని ఇంత ఆకలింపు చేసుకుని మళ్ళీ ఏ మెంటలీ రిటార్డ్ హాస్పిటల్లోనో లేకపోతే ఏ వీటిలోనో చేరడు. వీడు భక్తుడు అనేవాడు చేరడు. ఎందుకు? అతనికి తెలుసు ఇది అశాశ్వతము అనేటువంటిది, అతనికి తెలుసు భగవంతుడి కృప వల్ల అతనికి తెలుసు. కాబట్టి మళ్ళీ అతడు వచ్చేది ఎక్కడికి? మళ్ళీ కృష్ణ చైతన్యంలోకి వస్తాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా, ఇది అత్యున్నతమైనటువంటిది, ఇది మోస్ట్ సుపీరియర్ అని అర్థమవుతుంది కదా. ఏదైతే మోస్ట్ సుపీరియరో దానికంటే కింద దానికి చేరవు. కింద దానికి వెళ్ళామనంటే అర్థం ఏమిటి అనంటే నీకు ఇది అర్థం కావట్లేదు అనమాట. అందువల్ల నేను చూశాను మాయావాదుల నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ కృష్ణ చైతన్యంలో ఆకలింపు పూర్తిగా కాస్త కోస్త అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ మాయావాదుల్లో చేరలేరు. పరగడబడు మాయావాది వేరే వైష్ణవ మతంలో కూడా చేరరు వాళ్ళు. మళ్ళీ వాళ్ళకి ఎవరు దిక్కు? చైతన్య మహాప్రభే దిక్కు. కృష్ణుని నన్ను కూడా అనను నేను, చైతన్య మహాప్రభే దిక్కు వాళ్ళకి. చైతన్య మహాప్రభు కంటే ఇంకా దీనజన ఉద్ధరుడు ఇంకొకడు ఎవరు కూడా ఇంకెవ్వరు లేరు. మహావదన్య అలా అనడానికి వీలు లేదు. ఎందుకనంటే చైతన్య మహాప్రభు భగవంతుడు కాబట్టి, భగవంతుడి తరపు నుంచి ఎస్ కరెక్టే, ఒక రకంగా చూస్తే భగవంతుడి కంటే ఇంకా మర్చిపోలు ఎవరు? వాళ్ళకి చైతన్య మహాప్రభు కనెక్షన్ ఉంటే కదా, అలాంటి వాళ్ళు మనల్ని వచ్చి కొట్టేస్తారు. నిజంగా చైతన్య మహాప్రభుతో కనెక్షన్ ఉండేవాడు ఊరికినే కూర్చోలేడు. చైతన్య మహాప్రభు యొక్క గొప్ప ప్రేమని ఇతరులకు అందించకుండా ఒకడు కూర్చోలేడు. అందుకే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నది ఏమిటంటే, ఎవడిలో జీవం ఉంటుందో వాడే ప్రీచింగ్ చేయగలడు, జీవం లేనటువంటి వాడు ప్రీచింగే చేయలేడు. మఠాలు మెయింటైన్ చేసుకోవడానికి కాదు, భక్తి సిద్ధాంతం గౌడీ మఠం ఏర్పాటు చేసింది మెయింటైన్ చేసుకోవడానికి, అక్కడ ఉండి ఏదో నాలుగు రాళ్ళు సంపాదించుకుని ఏదో నాలుగు గదులు కట్టుకుని సుఖంగా చచ్చేంత వరకు తినడానికి కావలసినంత ఉన్నంత వరకు, దానికోసం కాదు ఆయన మఠాలు ఏర్పాటు చేసింది. మొత్తం జీవితం అంతా ధారపోయాలి దేనికి? ప్రాణయర్ అర్ధే ధియా వాచశ్రేయ ఆచరణం సదా. మనం కూడా సేమ్, మనం కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఇలా కూర్చున్నాం అనుకో, మన కంపాషన్ లేదనుకోండి, మనం కూడా ఇస్కాను కూడాను సేమ్ అయ్యే అవకాశం. మనకు డబ్బులు వస్తున్నాయి, అన్ని సుఖాలు ఉన్నాయి, రోజు పొద్దున సాయంత్రం బాగా తిన్నానుకుంది, విగ్రహాలు ఉన్నాయి, భజన చేసుకుంటున్నాం, ఇవన్నీ దేనికోసం? ఈ వసతులన్నీ దేనికోసం ఉన్నాయి? ఆ దీనహీన జనులు ఎవరైతే భగవంతుడి యొక్క కృప ని మర్చిపోయి పిచ్చివాళ్ళు ఎవడైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి భగవంతుడి పాదాల మీదకు పెట్టడం కోసమే ఈ ఫెసిలిటీస్ ఉంది. అలా పెట్టకుండా కేవలం శుభ్రంగా తిని కూర్చోడానికైతే ఇలాంటి వేస్ట్. అప్పుడు అసలుకి ఇలాంటి ఆశ్రమాలు చాలా చాలా డేంజరస్. ఎందుకంటే నువ్వు కనీసం బయట తినాలంటే నువ్వు చాలా కష్టపడి పనిచేయాలి. ఇక్కడ అదేమి లేదు కదా, ఎవరో కుక్ చేస్తారు, నువ్వు శుభ్రంగా తింటావు, పడుకుంటావు. వెరీ డేంజరస్. ఫుల్ టైం వర్కర్స్ అని అంటే వాళ్ళు కంప్లీట్ గా డెడికేట్ చేసేసే. కంప్లీట్ అని అంటే ఫిజికల్ వర్క్ అనట్లేదు, వాళ్ళకి ఆ మిషనరీ స్పిరిట్ ఉండాలి. ప్రభుపాదుల వారి యొక్క ఈ టీచింగ్స్ ప్రతి ఒక్కరి హృదయంలోకి వెళ్ళాలి. అందుకే మీ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు గోల్ చాలా క్లియర్ గా ఉండాలి. ఎవరో ఇన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకంటే మించాలని నేను ఇన్ని చేస్తానను, దిస్ ఈస్ ది హైయెస్ట్ కంపాషనేట్ యాక్టివిటీ. దేర్ ఇస్ నో యాక్టివిటీ విచ్ ఈస్ హయ్యర్ దాన్ దిస్ కంపాషనేట్ యాక్టివిటీ, దాన్ డిస్ట్రిబ్యూటింగ్ శ్రీల ప్రభుపాద బుక్స్. దేర్ ఇస్ నో యాక్టివిటీ. ఎందుకంటే ఒక ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసేటంటుంది ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్. వాళ్ళ పుస్తకాన్ని ఏ పొరపాటున చదివినా కూడా వాళ్ళలో కృష్ణుడు మేల్కొలుపు అనేటువంటిది వాళ్ళలో వస్తుంది. అసలు ప్రభుపాదులు వారి మాటలు ఎంత తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తాయి, ఎంత పవిత్రమైనటువంటి ఎంత తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తాయి అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, శాస్త్రమే చాలా పవిత్రమైనటువంటిది. శాస్త్రం మాటలు ఆలోచింపజేస్తాయి, మేల్కొలుపులను తీసుకొస్తాయి, కానీ అదే శాస్త్రం ఎంతో కృప కలిగినటువంటి ఒక వైష్ణవ నోట్ నుంచి వస్తే అది ఇంకా దాని ప్రభావం కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా పడుతుంది అన్నమాట. ప్రభుపాదుల వారు మాట్లాడినటువంటి మాటలకు ఎంత ప్రభావం ఉంది అంటే ఎంతో కాలంగా నిద్రాణంగా ఉన్నటువంటి చైతన్యాన్ని మేల్కొలుపు చేస్తుంది అన్నమాట ప్రభుపాదుల వారి యొక్క మాట. మొన్న ఏదో నేను ఒక జస్ట్ ఒక ఇలా పుస్తకం ఏదో ఒక పేజీ తిరిగేస్తే ఒకటి అంటే మీకు జస్ట్ మచ్చుకి కొన్ని పంచుకోవడం కోసం ప్రభుపాదుల వారు అన్నారు, మీరు కుక్కనేమో ప్రేమిస్తారు, దాని యొక్క అశుద్ధాన్ని రక్షిస్తారు, ఆవుని చంపేస్తారు. ఏమి నాగరికత అయ్యా ఇది? కుక్కని ప్రేమించడం, ఆవుని చంపే నాగరికత ఏమి నాగరికత అయ్యా అని ప్రశ్న వేశారు. బుద్ధుండేవాడు ఎవరికైనా ఒక్కసారిగా మేల్కొలుపు వస్తుందా రాదా? గోమాట అంటారు ప్రభుపాదుల వారు. దీస్ మాయావాదీస్ దే వాంట్ టు బికమ్ ఈక్వల్ టు గాడ్. దే డోంట్ నో దట్ వన్ కెన్ బికమ్ గ్రేటర్ దాన్ గాడ్. దాట్ దే డోంట్ నో. బై బికమింగ్ ఎ డివోటీ ఆఫ్ గాడ్ వన్ కెన్ బికమ్ గ్రేటర్ దాన్ గాడ్. దే ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ బికమింగ్ ఈక్వల్ టు గాడ్. అంటే అర్థమైందా? ఈ మాయావాదులు ఎంతసేపు భగవంతుడితో సమానంగా ఉండాలని అనుకుంటారు, వాళ్ళకి బుద్ధి లేదు. భగవంతుడి కంటే ఇంకా గొప్పవాడు అవ్వచ్చు అని వాళ్ళకి బుద్ధి లేదు. భగవంతుడి కంటే ఇంకా గొప్పవాడు ఎలా అవ్వచ్చు? భగవంతుడి సేవకుడిగా మారి. మదర్ యశోద కంట్రోల్స్ కృష్ణ, సో షీ బికేమ్ గ్రేటర్ దాన్ గాడ్. వెరీ పవర్ఫుల్. అంటే ఇంకా మళ్ళీ బుద్ధి ఉండేవాడు ఎవడు మాయావాదుల దగ్గరికి వెళ్ళడం అన్నమాట ఈ మాటలు వెంట. ఇంకో మాట, there are so many yoga systems but you must know krishna is yogeshwara. So if you please krishna, that is the highest yoga system. Yoga vidhanalu enno undochu but yoga vidhanalannintiki kodanno vaatiki aa phalithanni icchetundi vaadu evadu? Yogeshwarudu. Kaabatti aa yogeshwarunni meppinchadam kante, aanandimpa cheyadam kante, santrupti parachadam kante ఇంకొక గొప్ప యోగ విధానం అనేటువంటిది ఇంకోటి ఏది కూడా లేదు. ఎంత క్లియర్, ఎంత క్లియర్! కాబట్టి మిగిలిన యోగాలన్నీ పక్కన పెట్టేశాయి. హఠయోగ, అష్టాంగ యోగ, కర్మయోగ, జ్ఞాన యోగ, ఈ యోగ, ఆ యోగ అన్ని పక్కన పెట్టేసి ఒకే ఒక యోగం భగవంతుని ఆనందింపజేస్తుంది. ఏమిటది? భక్తి యోగి. సింపుల్, ఒక్క మాటతో మొత్తం పర్స్పెక్టివ్ అంతా చేంజ్ చేస్తారు ప్రభుపాదులు. పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అవుతుంది. మనం అలా చదవాలి. మనం చదివితే మనలో ఆ కన్విక్షన్ వస్తుంది. ఇంకోటి చదివాను మొన్న, భగవంతుణ్ణి తండ్రిగా భావించి ఆయనకి అన్ని రకాలైనటువంటి అవసరాలని అడుక్కోవడం ఒక పద్ధతి అయితే, భగవంతుడికి తండ్రి అయి ఆయనకి అన్ని కూడా ఇవ్వడం ఇంకా గొప్ప ప్రేమ అనండి. ఇది అత్యున్నతమైనటువంటి ప్రేమ భావన. ఎక్కట్లేదా? అర్థం కావట్లేదా? భగవంతుడిని తండ్రిగా భావించి ఓ మై గాడ్ గివ్ మీ మై డైలీ బ్రెడ్ అని అడుగుకునేటువంటి వాడు, వాడికంటే ఇంకా ఎవడు గొప్పవాడు? లైక్ మదర్ యశోదా థింగ్స్ దట్ ఇఫ్ ఐ డోంట్ గివ్ ఫుడ్ టు ద మై చైల్డ్ మై డై అవుట్ ఆఫ్ గ్రేట్ అఫెక్షన్ షీ గివ్స్ ఫుడ్ టు ది చైల్డ్. సో హెర్ లవ్ ఈజ్ మచ్ హయ్యర్. భగవంతుణ్ణి తండ్రిగా భావించే ప్రేమ కంటే భగవంతుడు నా బిడ్డ అని చేసే సేవ వల్ల వచ్చే భావన ఇంకా ఎన్నో రెట్లు మెరుగు అని ప్రభుపాదులు వారంట. ఆయన ఈ రోజుల్లో భగవంతుని తండ్రిగా భావించి డైలీ బ్రెడ్ అడిగేవాడు ఎవడున్నాడా? తండ్రిగా భావించి ఏమి అడగట్లే, మిషన్ గా భావించి అడుగుతున్నాడు. నువ్వు ఎవడో ఉన్నావంట నాకు తెలీదు, ఉంటే మాకు ఒకటి పెట్టు. ఎవడు ప్రేమభావంతో భగవంతుడికి వెళ్ళి అడగట్లే, కామభావంతో అడుగుతున్నాడు కానీ ప్రేమభావంతో అడగట్లేదు. తప్పులేదు, తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి నాన్న అని అడగడంలో తప్పులేదు. కానీ కంప్లైంట్ స్వరంతో వెళ్ళి, ఏం తండ్రి నువ్వు, నేను అడిగితే గాని ఇవ్వవా నువ్వు, ఇదేనా తండ్రి అంటే? తండ్రి అంటే అన్ని తెలుసుకోవాలా? అడగకముందే అన్ని ఏర్పాటు చేయాలి, అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నావు. ఏం తండ్రి నువ్వు, దీనికి దానికి ఎంత తేడా ఉంది? చాలా మంది భగవంతుడి దగ్గరికి వెళ్ళేది తండ్రి భావన అనేటువంటిదే లేదు వాళ్ళకి. వాళ్ళకు ఒక ఆయన ఒక మిషన్ అంతే. ఎలాంటి మిషను? నేను చేసే పుణ్యానికి ఫలితం అందించే ఒక మిషన్. భగవంతుడు ఈజ్ ఎ మిషన్, నేను చేసే పుణ్యానికి ఫలితం అందించే మిషన్. కాబట్టి నేను ఎక్కువ పుణ్యం చేస్తాను, ఆ మిషన్లో వేస్తాను, అవుట్పుట్ తీసుకుంటాను అంతే. ఇది వాళ్ళ ఉద్దేశం. భగవంతుని తండ్రిలో భావించట్లే వాళ్ళు. భగవంతుని తండ్రిలో భావించి అడుక్కున్నా పర్వాలేదు. కృష్ణుని అన్నట్టు చతుర్విధ భజంతేమాం జనా సుకృతినోర్జున ఆర్థో జిజ్ఞాసురార్థార్థి జ్ఞానించ భరతర్షభ. అలా ఉన్నా బాగున్నా, అలాంటిది కూడా లేదే పరిస్థితి. అందువల్ల ప్రభుపాదులు వారి పుస్తకాలు ఎంత గొప్ప పర్స్పెక్టివ్ తీసుకొస్తాయి, ఎంత మేల్కొలుపు తీసుకొస్తాయంటే ఇంక ఊహించలేము, చెప్పలేము. అది ఎలాంటి మేల్కొలుపు అని అంటే పర్మనెంట్, ఇట్ కెనాట్ బి కవర్డ్. ఇట్స్ ఎ పర్మనెంట్ అవేకనింగ్. మళ్ళీ ఆ జీవి ఆ రియలైజేషన్ కోల్పోదు. ఒకవేళ ఏదైనా అపరాధం చేస్తే కాస్త కవర్ అయితే అవసరమో గానీ ఆ మేల్కొలుపు మాత్రం ఎప్పుడు పోదన్నమాట. అంత గొప్ప శక్తి ఉంది ప్రభుపాదుల వారి మాటల్లో, ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాల్లో. కాబట్టి మనందరం కూడా ఉత్సాహం తీసుకుని ప్రభుపాదుల వారి యొక్క సేవ మనం చేయాలి. ప్రభుపాదుల వారి యొక్క కీర్తి ప్రతిష్టలు, ప్రభుపాదుల వారి యొక్క కంపాషనేట్ మూమెంట్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళి మనం పూర్తిగా సాయశక్తిలో కృషి చేయాలి. ఊరికినే 9 to 5 సర్వీస్ ఆఫీస్లో ఇక్కడ చేయొద్దు సర్వీస్. దయచేసి ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆఫీస్ సర్వీస్, ఇట్ ఈస్ లైఫ్ టైమ్ సర్వీస్. ఏ టైంలోనైనా ఏ క్షణంలోనైనా మనం వెళ్ళి కంపాషనేట్ మూమెంట్లో పాల్గొనడానికి ప్రయత్నించాలి. అఫ్కోర్స్ సాధనాన్ని సరిగ్గా చేయాలి. సాధన చేయకపోతే మనం వేరే వాళ్ళకి ఎలా ఇవ్వగలుగుతాం శక్తి? మన దగ్గరే శక్తి లేకపోతే మనం వేరే వాళ్ళకి శక్తి ఇవ్వలేం కదా. చాలా మంది రెండు రకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఓన్లీ ప్రీచింగ్ అంటారు. వాళ్ళు ప్రీచింగ్ అది ప్రీచింగ్ కాదు, సెల్ఫ్ అగ్రెండైజ్మెంట్. వాళ్ళు సాధన సరిగ్గా లేకుండా ఊరికనే ప్రీచింగ్ కోసం అని ఊరికనే ఉబలాట పడిపోయేటువంటి వాళ్ళు ఒక రకం. ఇంకో రకం, నేను ఎవరికి ప్రీచింగ్ చేసే శక్తి నా దగ్గర లేదు, నేను వచ్చి ఒక మూల కూర్చొని జపం చేసుకుంటాను అనుకునేటువంటి వాళ్ళు. వీళ్ళు కూడాను సరైనటువంటి వ్యక్తులు కాదు. నువ్వు ఎంత శక్తి పొందుతున్నావో, ఎంత ఆనందం పొందుతున్నావో, ఎంత ఫెయిత్ పొందుతున్నావో, ఎంత నమ్మకం పొందుతున్నావో, దాన్ని వేరే వాళ్ళకి పంచడానికి సిద్ధంగా ఉంది. అది నీ ఇష్టంతో కాదు, భగవంతుడి యొక్క ఏర్పాటుతో చేయాలంటే ఒక హయ్యర్ అథారిటీ గైడెన్స్ లో చేయాలి. నాకు ఆల్రెడీ క్యాలరీస్ ఎక్కువైపోయి, నాకు రక్తం ఎక్కువైపోయింది, నేను దానం చేస్తా. ఇది కాదు. సో ఇవన్నీ కూడా మనకి ఈ స్ఫూర్తి కలగాలంటే ప్రభుపాదుల వారి పుస్తకాలు క్షుణ్ణంగా మనం చదివితే, ప్రభుపాదుల వారి పుస్తకాల్లో చాలా పవర్ ఉంది. అంటే అది ఎలా చదవాలంటే ప్రభుపాదుల వారి పుస్తకాలు మనకి ప్రత్యక్షంగా ఆయన మన ఎదురుగా కూర్చొని మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చదివితే ప్రభుపాదుల వారి పుస్తకాలు, దాంట్లో చాలా పవర్ ఉంది. అంటాప్ దట్ పవర్ చూస్తారా? అంటే నా ఉద్దేశం మీరు అతను మాట్లాడేసి ఓడించేమని అనట్లేదు, బట్ మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే వాళ్ళు వీళ్ళు ఊరికినే చేరిపోలేదు, వీళ్ళ దగ్గర పూర్తి సిద్ధాంతం వీళ్ళ దగ్గర ఉంది అని వాళ్ళకి కనీసం తెలియాలి. మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు అంత వివరణంగా, బట్ వెరీ గుడ్, మీరు తగ్గలేదు, అది ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళకి ఏం చెప్పగలం, మనమే భగవంతుని క్రియేట్ చేసుకున్నాం, నువ్వే నీ తండ్రిని క్రియేట్ చేసుకున్నావు అని చెప్పిన అన్నట్టుగా ఉంది. నాకు తండ్రి లేడు, నేనే ఒక తండ్రిని క్రియేట్ చేసుకున్నాను అని అనడం ఎంత మూర్ఖత్వం, ఇది అంతే మూర్ఖత్వం. అతను చెప్పగలడా నాకు తండ్రి లేడు అని? లేడేమో ఎవడికి తెలుసు. అలాంటి మూర్ఖులకి ఉన్నా కూడా తండ్రిని గుర్తించడం. బట్ ఇదంతా ఎందువల్ల జరుగుతుంది, వాళ్ళ స్థితికి రావడానికి కారణం ఏంటి? మోడర్న్ ఎడ్యుకేషన్. అదే నేను మీకు లాస్ట్ టైం చెప్పాను, 3 ఫెయిత్స్ గురించి చెప్పాను, గుర్తుందా? ప్యూర్ ఫెయిత్, మిక్స్డ్ ఫెయిత్, బ్లైండ్ ఫెయిత్. ఇదే ప్రాబ్లం మోడర్న్ ఎడ్యుకేషన్లో, పెద్ద లోపం ఉంది. ప్రభుపాదుల వారు మొత్తుకుంటూ చెప్తుంది అదే. ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ స్లాటర్ హౌస్ ఎడ్యుకేషన్. స్లాటర్ హౌస్ ఎడ్యుకేషన్ అంటే కబేళ, నిన్ను అక్కడ నిన్ను అది పెట్టి నిన్ను నరికేస్తాడనమాట. ఏం నరికేస్తాడు? మెడకాయ నరికేస్తాడు. ఏమిటా మెడకాయ? నీకు భగవంతుడి మీద ఉండే న్యాచురల్ ఫెయిత్ అనేటువంటిది నరికేయబడుతుంది. మోడర్న్ ఎడ్యుకేషన్ పోనీ, అది ఉంటే ఉన్ని మనకేమో దాని కౌంటర్ ఎడ్యుకేషన్. ఈ ఫెయిత్ ఉండే ఎడ్యుకేషన్ ఏమైనా ఉందంటే అది లేదు. ఒక్క స్కూల్ లేదు, ఒక కాలేజ్ లేదు, ఏమి లేదు. ఉన్న కాలేజ్ అంతా మనదే, ఇస్కానే. బట్ ఇస్కాన్ దేని వెనక పడింది? డబ్బులు వెనక కథలో, లేకపోతే ఈ డొనేషన్ వెనక కథలో పడింది? యాక్చువల్గా ఇస్కాన్ చేయాల్సింది ఏమిటి? కాలేజీలు నడపడం. అది యాక్చువల్గా ఇస్కాన్ చేయాల్సింది ఏంటంటే ఈ కాలేజీలు నడపడం, స్పిరిచువల్ కాలేజీలు నడపడం, ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నారు దాని కౌంటర్గా ఎడ్యుకేషన్ మనం ఇక్కడ ఇవ్వాలి, అప్పుడు వీళ్ళలో మార్పు అనేటువంటిది వస్తుంది. అందుకే ప్రభుపాదులు వారు 7 పర్పజెస్ ఆఫ్ ఇస్కాన్లో ఫస్ట్ పర్పజ్ ఏమి రాస్తారు? టు సిస్టమేటికల్లీ ఎడ్యుకేట్ పీపుల్ ఇన్ జనరల్ ఇన్ ద టెక్నిక్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ టు రెడ్యూస్ ది ఇంబ్యాలెన్స్ ఇన్ ది సొసైటీ. ఇది ఫస్ట్ పర్పస్. భక్తి శాస్త్రం ఎందుకు ఇంపార్టెంట్? ఆ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడానికే భక్తి శాస్త్రం ఇంపార్టెంట్. మీరందరూ టీచర్స్ కావాలి, మీరందరూ కొన్ని వేల మంది టీచర్స్ని తయారు చేయాలి, వాళ్ళు ఇంకొన్ని వేల మందిని టీచర్స్ని తయారు చేయాలి, అది పర్పస్. లేకపోతే ఎందుకండి ఇదంతా వేస్ట్ కాదు? టైం వేస్ట్, నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్, అందరి టైం వేస్ట్. నేను వదిలి డొనేషన్కి వెళ్తే 4 లక్షలు వచ్చేస్తాయేమో, మీరందరూ ఇప్పుడు వెళ్ళి బయటపడితే 1 లక్షలు తెచ్చేయవచ్చు. మీరు అడుక్కొని వై వీఆర్ ఆస్కింగ్ డొనేషన్? వీ షుడ్ నాట్ ఆస్క్ డొనేషన్. డొనేషన్లు ఇచ్చే వాళ్ళు క్యూలో ఉంటే అది యాక్సెప్ట్ చేయాలా లేదని మనం డిసైడ్ చేయాలి, అది పరిస్థితి రావాలి. నమ్మకం కలగట్లేదా? ఆ రోజు వస్తుందనే అడిగితేనే ఎవరు ఇంకా క్యూలో నిల్చోవడం ఒకట. ఏదో ఒకరోజు వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది, బట్ ఏదో ఒకరోజు వస్తుంది. అందుకే కాబట్టి ఇవ్వడానికి, మీరు అరగంట డొనేషన్ ఇవ్వడానికి క్లాస్ ఇస్తే వాడు ఎందుకు ఇస్తాడు చెప్పండి? నెవర్ బెగ్. వీఆర్ నాట్ బెగ్గర్స్. You are not beggars. అందుకే డబ్బుల కోసం అడగొద్దు అంటున్నా. అవును, సైలెంట్ కూర్చోమనట్లేదు. అతన్ని తీసుకొచ్చి అతని నిజాయితీ, అతని నిజస్థితి ఏమిటో తెలియజేయండి. చాలా అదృష్టవంతులు భగవంతుడి దగ్గరకు వచ్చారు, భగవంతుడి యొక్క దర్శనం చేసుకున్నారు. మీ హృదయంలో మేల్కొల్పు ఏమైనా కలిగిందా? మీరు మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఏ ప్రయత్నం చేయాలి, ఎలా చేయాలి? ఈ మాటలు మాట్లాడండి. మీరు అనొచ్చు, దీనివల్ల డబ్బులు వస్తాయా ప్రభు, ఒక అరగంట ప్రీచింగ్ అయిపోద్ది, వాడేమో అలా నడుచుకొని వెళ్ళిపోతాడు. మీరు అనుకోవచ్చు, బట్ నా ఉద్దేశం ఏంటంటే అలాంటి ఒక సెట్ కూడా ఒక కౌంటర్ కూడా ఉండాలి అని అంట. నేను వీటితో పాటు దానికి కూడా ఒక కౌంటర్ సెపరేట్ గా ఉండాలి. ఆ కౌంటర్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మేల్కొలుపు, అదొక్కటే ముఖ్య ఉద్దేశం, వేరే ఉద్దేశం లేకుండా అదొక్కటే ఉద్దేశం. మేల్కొలుపు కౌంటర్ ఒకటి ఉండాలి, స్పిరిచువల్ కేర్ వాట్ ఎవర్ ఉంది కదా అలాంటి కౌంటర్. ఏది అది మాయపూరికి సంబంధించింది, అందుకే అవి కరెక్ట్ కావు, అసలు అవి కరెక్ట్ కావు, అలాంటి పద్ధతులు కరెక్ట్ కావు. వాళ్ళు అంటే మనం చెప్తే వాళ్ళు అఫెన్స్ తీసుకోవచ్చు. ఇలాంటి మాట ఎందుకు వచ్చింది, మనం ఎందుకు డూప్లికేట్ నోట్ ఎందుకు ఇవ్వాలి? దాని బదులు ఒక చిన్న మొమెంటోనో ఇంకోటో ఇంకోటో ఎంతో ఇస్తే బాగుంటుంది కదా. డూప్లికేట్ నోట్ ఇస్తే అది చండాలంగా ఉంటుంది. అది కరెక్టే, వాళ్ళు కరెక్ట్గానే అంటున్నారు. వాళ్ళు డబ్బులు ప్రేమిస్తారు కాబట్టి నువ్వు కూడా వాళ్ళని డబ్బులు ప్రేమించే విధంగా నువ్వు కూడా నోట్స్ రాసిస్తావా? వాడు కృష్ణుని ప్రేమించే విధంగా నువ్వు ఏదో, నువ్వు వాడు డబ్బును ప్రేమిస్తారు కాబట్టి వాడు డబ్బు ఇస్తారు మనకి, మనం కృష్ణుని ప్రేమిస్తాం కాబట్టి మనం ఇవ్వాలి. కృష్ణుని ప్రేమించే విధంగా ఏదో మొమెంట్ ఇవ్వాలి, అంతేగాని డబ్బును ప్రేమించే విధంగా ఇంకోటి ఇవ్వకూడదు. మాయపూర్వలు ఆమె దగ్గరతారు ఇప్పుడు అలాంటి సత్యం సత్యమే. ఏదేమైనా అంటే మెంటాలిటీ తెలిసిపోతుంది మనకి, ఏంటి వాట్ ఈస్ అవర్ టార్గెట్, వెదర్ అవర్ టార్గెట్ ఈస్ కృష్ణ వెదర్ టార్గెట్ ఈస్ మనీ. చాలా సటిల్, చాలా సటిల్. ముందు మన భావన ఏమిటి? డొనేషన్లు రాకపోతే టెంపుల్ మెయింటైన్ అవ్వదనే భావన కలిగితే మనం మన ప్రోగ్రామ్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి, సెంటర్డ్ అరౌండ్ మనీ 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 మనీ. కృష్ణుడు మెయింటైన్ చేస్తున్నాడు, కృష్ణుడు మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి కృష్ణుడు మమ్మల్ని అందరినీ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి కృష్ణుడి యొక్క పిల్లల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళాలి అనేటువంటి భావన ఉంటే నీ హోల్ అప్రోచ్ వేరుగా ఉంటుంది. మా బాధ్యత కృష్ణుడి బిడ్డలు, వీళ్ళందరూ ఎవరు? మన మన టెంపుల్కి వచ్చే వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ కృష్ణుడి బిడ్డలే. వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్ళాలి? కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. వాళ్ళు ఏదో రకంగా మేల్కొలుపు తీసుకురావాలి. వాళ్ళు హరే కృష్ణ మంత్రం జపం చేయాలి. వాళ్ళు ప్రభుపాదులు వారి పుస్తకాలు చదవాలి. అది మన గోల్. వాడు లైఫ్ ఇచ్చేస్తాడు. నువ్వు అడుగుతుంది కొద్ది వేల రూపాయలు వందల రూపాయలు, వాడిని లైఫ్ ఇచ్చేస్తాడు వాడు. హీ విల్ గివ్ హిస్ ఫుల్ లైఫ్ టు యూ కృష్ణ. ఇవన్నీ మాట్లాడడానికి బాగుంటాయి ప్రభు, అక్కడ కూర్చుంటే మీకు తెలుస్తుంది. బట్ నేను అలాంటివన్నీ కూర్చొని కూర్చొని ఇక్కడికి వచ్చాను. నేను నేనేమి ఊరికి నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ దీన్ని పాటించడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. హైదరాబాద్లో నేను ఇక్కడ పెద్ద సంకీర్తన భవన్ ఒకటి కట్టాము, మీరు చూసారో లేదో, విన్నారు కనీసం వినుంటారు. ఒక్కరోజు బయటకు పోలే డొనేషన్ కోసం, 10 కోట్ల రూపాయలు మొత్తం, 11 కోట్ల రూపాయలు ఒక్కరోజు కూడా బయటకు పోలే. దాని ఎఫెక్ట్ చాలా వేరేగా ఉంది. నేను ఇందాక చెప్పింది ఊరికనే చెప్పట్లేదు. ఒక ఆయన ఒక డిటీస్ డ్రెస్సెస్ కి డొనేట్ చేయడానికి వచ్చాడు హైదరాబాద్. వచ్చి ఎంత అవుతుంది అని అంటే మేము చెప్పాం 2 లాక్స్ అవుతుంది, 1.8, 1.9 లాక్స్, 2 లాక్స్ అవుతుంది భగవంతుడికి డ్రెస్ కిరీటాలు అన్ని కూడా. సరే అండి ఇస్తానండి అని ఫస్ట్ అన్నాడు. నేను సెలెక్ట్ చేస్తాను కలరు అన్నాడు. కుదరదు అన్నా, అంటే కుదరదు అనలేదు, మరిన్నో అతను ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని. సరేలే మీరు ఒక పని చేయండి, మీరు 3-4 కలర్లు సెలెక్ట్ చేసుకోండి, ఫైనల్ సెలక్షన్ మాత్రం మేము చేయాలి, ఎందుకంటే భగవంతుడికి ఏది సరిపోతుంది ఏది సరిపోదు అనేటువంటిది మేము ఎక్స్పీరియన్స్గా ఉండే డివోటీస్ చూస్తారు అని అంటే, లేదు లేదండి ముందు నేను వెళ్తాను, నేను సెలెక్ట్ చేస్తాను, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నచ్చాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నచ్చాక అప్పుడు మేము తీసుకొచ్చి మీకు ఇస్తాము అని చెప్పేసానంటే, ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే నా పక్క ఆఫీసులో సెక్రటరీతో మాట్లాడుతున్నాను. నాకు చెవి నిలబడ్డాయి అనమాట. ఈయన పాప ఆయన ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. చెప్పాను ఫోన్ చేసి, నా దగ్గరికి పంపించాను వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. డైరెక్ట్గా ఒకటే మాట ఉన్నాను, మీరు ఇచ్చే డ్రెస్ మీద దేవుడు ఆధారపడి ఉన్నాడు అనుకుంటున్నావా అని అన్నాను. వాడికి ఏమనాలో అర్థం కాలేదన్నాను. మీరిచ్చిన నేను యాక్సెప్ట్ చేయట్లేదు, మీ మెంటాలిటీ సరిగ్గా లేదు, నేను ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ డ్రెస్, నౌ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పేసి హెల్ప్ పంపించేసాను. తర్వాత అతడు ఇంకెవరోనో పట్టుకుని నా దగ్గరికి ప్రాధేయపడుతూ వచ్చి ప్రభు ప్రభు తప్పైపోయింది ఇంకెప్పుడు ఇలా చేయను అని ప్రాధేయపడుతూ వచ్చి అప్పుడు డ్రెస్ ఇస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. భగవంతుడు నిజంగా భగవంతుడి వెళ్ళి మీద ఆధారపడ్డాడు. ఈయన పోషిస్తున్నాడు వాళ్ళని, మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, ఈయన ఏదో వాళ్ళ మీద ఆధారపడినట్టు మనం ప్రజెంట్ చేస్తాం, ఎంత అన్యాయం ఇది. అలాగనే గర్వంతో వ్యవహరించి మనం అనట్లేదు, నేను అది కాదు పాయింట్, గర్వం కాదు అక్కడ పాయింట్, రియలైజేషన్ ఇది ఇంపార్టెంట్. మనకి మన ఓన్ కన్విక్షన్ ఇంపార్టెంట్, మన ఓన్ హార్ట్లో ఉన్న కన్విక్షన్ ఇంపార్టెంట్. ఎవరైనా ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం వెంటనే పట్టుకోవాలి, నాయన దయచేసి తప్పు చేయకు, భగవంతుడు నిన్ను పోషిస్తున్నాడు కానీ నీ డొనేషన్ వల్ల భగవంతుడికి ఏమి దక్కదు, నీ అదృష్టం కొలిది భగవంతుడికి సేవ చేసే అవకాశం నీకు దక్కింది, మా అదృష్టవంతుడివి కాబట్టి నీకు ఈ భగవంతుడు సేవ చేసే అవకాశం దక్కింది. అలా అనుకో అని కూడా చెప్పొద్దు, దది సత్యం. అనుకో అంటే మళ్ళీ వాడు ఇంకో రకంగా నన్ను కన్విన్స్ చేయడానికి ఇలా అంటున్నాడేమో అనుకుంటాడు, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. నేను ఇంతవరకు ఎవరిని కూడా అన్నా, నువ్వు భగవంతుడి మీద ప్రేమతో సంతోషంతో నువ్వు ఏదైనా సేవ చేయాలనుకుంటే చెయ్యి, అది నీకు మంచిది కానీ భగవంతుడికి ఏదో ఉద్ధరిస్తానని మాత్రం నువ్వు అనుకుంటే నీదు 5 పైసలు మాకు అక్కర్లేదు. డొనేషన్ ఆటోమేటిక్ వస్తాయి. మా దగ్గర ఏం కలెక్టర్స్ లేరు, బయటకు వెళ్ళి 100 స్టాల్స్ లేవు, బట్ నెలకు 20 లక్షల ఎక్స్పెండిచర్ అయితే ఉంది. బట్ కృష్ణ ఈజ్ గివింగ్, హౌ ఈజ్ గివింగ్ ఐ డోంట్ నో, ఆనెస్ట్గా నాకైతే తెలియదు. నేను ఇంతవరకు కలెక్ట్ చేయలేదు, ఇప్పుడు వెళ్ళి బయటకు 500-600 కాంగ్రిగేషన్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రతి వీక్ ప్రసాదాలు పెట్టి ఏసీ రూమ్లో కూర్చోబెట్టి భగవద్గీత భాగవతాలు చెప్పి ఆటోమేటిక్గా జరుగుతుంది అంత. నాకైతే పూర్తిగా నమ్మకం ఏర్పడింది ఏంటంటే భగవంతుడే మొత్తం రన్ చేస్తుంది, భగవంతుడే, దాన్ని ఏలు పెట్టకపోతే చాలు. ఎవరు మేనేజ్ చేస్తున్నారు, భగవంతుడు మేనేజ్ చేస్తున్నారు. నేను మేనేజ్ చేస్తున్నాననే పొరపాటున ఆ ఆలోచన వచ్చినా అన్నీ తిరిగిపోతాయి. 2 కోట్లు పెట్టి మందిరాన్ని రెనోవేట్ చేయడానికి ఒక ఆయన వచ్చి నా పర్మిషన్ అడిగితే నేను చాలా ఆలోచించుకొని చెప్పాను సమాధానం, అదే అతడికి స్ఫూర్తి. ఆ 2 కోట్లు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తికి అదే స్ఫూర్తి. మామూలుగా నేను డొనేషన్ ఇస్తానంటే ఓ చేయలు చాపేస్తారు, మీరు మాత్రం ఆలోచించి చెప్తానన్నారు, 2 కోట్లు ఇస్తానంటే ఆలోచించి చెప్తున్నారు, మీకు ఎంత ధైర్యం ఉండాలి. నిజం ఆలోచించి చెప్తాను, ఎందుకంటే అది ఆ 2 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత రేపు దీని మీద నువ్వు అజమాయిషి చలాయిస్తే నీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, ఎవరికీ మంచిది కాదు. కాబట్టి నేను ఆలోచిస్తాను, నాకు స్ఫూర్తి కలిగితే నీ నుంచి తీసుకోవాలనిపిస్తే తీసుకుంటా, లేకపోతే లేదని అన్నా. సో 2 నెలలు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు తీసుకుంటా అని చెప్పాను. ఈ రోజు కూడా అతడు లైన్లోనే వస్తాడు, నో స్పెషల్ ప్రివిలేజెస్. ఇప్పుడు అంటా ఉంటాడు ఆయన నాకు, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఒకప్పుడు నా దగ్గర డబ్బు లేదు, బోల్డంత సేవ ఉంది టెంపుల్లో చేయడానికి, ఇప్పుడు నా దగ్గర బోల్డంత డబ్బు ఉంది, మీరేమో సేవ ఇవ్వట్లేదు అని ఆక్షేపిస్తూ ఉంటాడు, నన్ను బుర్ర తినేస్తూ ఉంటాడు. ఏదని చెప్పండి ప్రభు, డబ్బు లేదని ఎలా ఖర్చు పెట్టాలో చెప్పండి, నా దగ్గర బోల్డంత డబ్బు ఉంది ఎలా ఖర్చు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు, దయచేసి చెప్పండి అంటే అవకాశం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు చెప్తాను, అప్పుడు చేద్దరు కానీ చెప్పేశాను. ఇదే మాటలు, ఎగ్జాక్ట్ మాటలు. నా దగ్గర ఒకప్పుడు డబ్బు లేదు, భగవంతుడికి సేవ చాలా ఉండేది అడిగేవారు, ఇప్పుడేమో నా దగ్గర డబ్బు ఉంది, మీరేమో నాకు సేవ ఇవ్వట్లేదు. మీరు ఒక్క వ్యక్తి చేత అలా అనిపించిన గొప్పే కదా, అది ఒక్క వ్యక్తి చేత అలా అనిపించిన నా గొప్పతనం అనట్లేదు. యాక్చువల్గా అతనికి ఒక సరైనటువంటి అవగాహన ఏర్పడింది కాబట్టి ఆ రకంగా మాట్లాడగలరు. అలాంటి అవగాహన మనం తీసుకురాగలిగితే మందిరాలు మెయింటైన్ చేయడం ఏంటో కృష్ణే మెయింటైన్ చేస్తాడు. అందువల్ల మన కాన్షియస్నెస్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమిటంటే మనం వేరే వాళ్ళకి ఇన్స్పైర్ చేసేటప్పుడు మన కాన్షియస్నెస్ ఎలా ఉంటుందో వాళ్ళకి మనం ఆ రకమైనటువంటి ఇన్స్పిరేషన్ ఇవ్వగలుగుతాం. మనమే బెగ్గర్స్ లాగా, వాళ్ళు ఇవ్వకపోతే మనకేమో ఇది నడవదు అది నడవదు అది నడవదు అని చెప్పేసి అడుక్కొని నమస్కారం పెట్టుకొని ఎందుకు అంత బాధ? ఇప్పుడు అంత పెద్ద మందిరాలు కూడా కట్టాల్సినటువంటి పని లేదు. బెటర్ టు కన్స్ట్రక్ట్ స్మాల్ టెంపుల్స్. జనాలు పెరుగుతున్న కొలిది పెద్దది అది ఆటోమేటిక్గా పెద్దది అవుతూనే ఉంటుంది. ఆఫ్కోర్స్ నేను మన ఇస్కాన్ తిరుపతి గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఇస్కాన్ తిరుపతి ఒక ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే ఈ ధామంలో ఇలాంటి ఒక ప్రభుపాదులు ఆ రిప్రజెంటేషన్ ఇంత గొప్పగా ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఈ మందిరానికి ఈ కళ ఇంత గొప్పతనం తప్పనిసరిగా ఉండి తీరాల్సింది. బట్ ఇక్కడికి వచ్చే వ్యక్తుల్ని మార్చే బాధ్యత మనం తీసుకుంటాం. ఎంతమంది వస్తారు రోజుకి? కొన్ని వేల మంది వస్తారు కదా, కనీసం ఒక 1000 మంది పైనే వస్తారా ఇక్కడికి రోజుకి? రోజుకి 5000 వస్తారు. 5000 మెంబర్స్ని డివోట్ చేసే అవకాశం ఉంది, డివోట్ చేసే అవకాశం ఉంది. మనం 5000 మెంబర్స్ని గుంజుకొని పంపించేస్తే మంచిది కాదు కదా, అవకాశం ఉంది. మభ్య పెట్టి డొనేషన్ తీసుకోవద్దు, మనసు మార్చి డొనేషన్ తీసుకో. మేము ఒకప్పుడు మభ్య పెట్టి డొనేషన్ తీసుకోవడం మాకు అలవాటు బెంగళూరులో ఉండేటప్పుడు. ఆ సీక్రెట్ కూడా చెప్తాను, ఎవరింట్లో కారు ఉంటుందో చెప్పానా? విన్నారా ఇంతకుముందు ఎవరి దగ్గర నుంచో చెప్పారా? ఎవరింట్లో కారు ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అక్కడ బోర్డు చదివేస్తాం అన్నమాట, ముందే ఉంటారు కదా ఈ ఫలానా నిలయము ఫలానా వ్యక్తి అని ముందే తెలుసుకుంటాం. తెలుసుకుని పక్కింట్లోకి వెళ్తాం. పక్కింట్లోకి వెళ్ళి ఫలానా వ్యక్తి ఎక్కడంటే ఇదే ఇది పక్కదేనా? ఓ ఇదేనా? సో పక్కకు వస్తాం అన్నమాట. మీ గురించే వెతుకుతున్నాం, పక్క వాళ్ళు చెప్పారు మీరు నేను అంటే. అతనికి ఎలాంటి ఫీలింగ్ ఇస్తామంటే ప్రత్యేకంగా దేవదూతలు మీ ఇంటికి వచ్చినట్టు ఫీలింగ్ ఇస్తామన్నమాట. వాళ్ళు వెంటనే చాలా అవాక్ అయిపోయి రెండు స్వామిజీ వచ్చి కూర్చోండి, మిమ్మల్ని సెలెక్ట్ చేసామండి లైఫ్ మెంబర్గా. చాలా మందిలో మిమ్మల్ని లైఫ్ మెంబర్గా సెలెక్ట్ చేసాము. నువ్వు సెలెక్ట్ చేసేది ఏంటి? ఇదంతా ఒక ప్రజెంటేషన్ అనమాట. మభ్యపెట్టి వాళ్ళు మొత్తం మీద మాటల్లో దించేసి మభ్యపెట్టి ఇన్స్టాల్మెంట్లో కూడా ఇవ్వచ్చు, ముందే పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇవ్వండి, ఇవి చెప్పి అవి చెప్పి మొత్తం మీద చెక్స్ తీసుకుని వెళ్ళినంత వరకు లేదనమాట. ఇది మా వృత్తి ఒకప్పుడు ఇస్కాన్ బెంగళూరులో ఉన్నప్పుడు. మా వృత్తి ముక్కు పిండి మరీ తీసుకెళ్ళాం. అప్పుడు నెలకి లక్షలు కలెక్షన్, లక్షలు. తర్వాత బాగా తెలిసి వచ్చింది, చాలా బాధపడ్డా. మభ్యపెట్టి కాదు తీసుకోవాల్సింది. తర్వాత మేము వెళ్ళిపోయాక వాడి భార్య వచ్చిస్తుందన్నమాట, వచ్చి వాడిని సాధిస్తుందన్నమాట. సో చెక్ బౌన్స్. ఎందుకు ఆ చెక్? ఎవరికోసం అదంత చేత? వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడి కావాలంటే ఇస్తే అప్పుడు తీసుకోవడం అది కరెక్ట్ కానీ ఇది కరెక్ట్. నువ్వు ఇలా మనం చర్చించుకుంటూ పోతే చాలా ఉంది, బట్ కొన్ని ప్రిన్సిపల్స్ మాత్రం ఫాలో అవ్వాలి. ప్రిన్సిపల్స్ ఏమిటి? ప్రిన్సిపల్స్ భగవంతుడు ఎవరి మీద ఆధారపడడు, భగవంతుడి మీదే సర్వజీవులు ఆధారపడి ఉన్నాయి. ఆ సత్యం తెలుసుకోకుండా మనం ఏదో ఊరికనే అప్పుడు మనం జనాలకు నిజంగా హెల్ప్ చేయలేము. ఇంకా ఈరోజు ఒక కవర్ చేద్దాం అనుకున్నా అవ్వలేదు. యాక్చువల్గా ఆ భగవద్ ధామానికి వెళ్ళటం ఎలా అనేటువంటిది కవర్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. కవర్ చేస్తాం. ఎనీథింగ్ ఎల్స్? సో ప్రభుపాదుల వారి పుస్తకాలు మ్యారథాన్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఈ ఫోకస్తో బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నించండి. మీకు మోటివేషన్ ఏంటి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి? చాలా మోటివేషన్ ఉండడానికి వీల్లేదు, ఒకటే ఉండాలి మోటివేషన్. బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయనం. నేను నీకు అడుగుతున్నాను కదా, నేను నిన్ను అడుగుతున్నాను. వ్యవసాయాత్మక బుద్ధి ఏమిటి నీకు అని అడుగుతున్నాను. ఏకే హక్కురు నందన ఏమిటా ఏకేహ? మోటివేషన్ బాగుండండి, ఒకటే వెరీ గుడ్, రెండు ఒకటే. ఉపాధుల వారు దానికి సంతోషపడతారు కదా. ఆ మోటివేషన్, దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ మోటివేషన్, వెరీ గుడ్ మోటివేషన్. అలా చేస్తే డెఫినెట్ గా ఎవరు ప్లీజ్ అవుతారు? ఆచార్యులందరూ కూడా ప్లీజ్ అవుతారు, నో డౌట్. అదే మోటివేషన్ ఉండాలి, వేరే మోటివేషన్ ఉండకూడని మోటివేషన్లు ఏమున్నాయి చెప్పండి? కొన్ని సరైనటువంటివి కాని మోటివేషన్స్ ఏమున్నాయి? స్కోర్, కాంపిటీషన్, నాట్ ఎట్ ఆల్ రైట్ మోటివేషన్, నాట్ ఎట్ ఆల్ రైట్ మోటివేషన్, డేంజరస్ మోటివేషన్. న్యూ ఓన్ కృష్ణ కాన్షియస్నెస్ దెబ్బతింటుంది. నేను ఏంటిది, నేను బుక్స్ ఎందుకు చేయాలా? దానికి సమాధానం ఎత్తుక్కో, ఎందుకు చేయాలా? అది ఎలాగో నాన్ సెన్స్, దాని స్వార్థం అది, కంప్లీట్ నాన్ సెన్స్. యూ షుడ్ నాట్ డూ విత్ దట్ మోటివేషన్, యూ షుడ్ నెవర్ డూ విత్ దట్ మోటివేషన్. ఇట్ ఈస్ నాట్ స్పిరిచువల్ యాక్టివిటీ, ఇట్ ఈస్ మెటీరియల్ యాక్టివిటీ. దాట్ ఈస్ అబ్సల్యూట్ నాన్ సెన్స్, అబ్సల్యూట్ జంక్ ఇట్ ఇస్. బట్ ఆ ఎక్కువ అనేటువంటి రిఫరెన్స్ పాయింట్ నువ్వే. లాస్ట్ ఇయర్ 20 చేశాను, ఈసారి నేను 40 చేస్తాను. నీ కంపిటేటర్ నువ్వే, వేరే వాడు కాదు. నీకు నువ్వే కంపిటేటర్గా ఉండాలి. నేను లాస్ట్ టైం నా యొక్క ఆలోచన లేదా నా యొక్క తీవ్రత అంత ఎక్కువగా లేదు కాబట్టి నేను తక్కువ చేయగలిగాను. ఇప్పుడు ఇంకా తీవ్రంగా ప్రయత్నం చేస్తాను, ప్రభుపాదులు వారు సంతోషపడే విధంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను, ఎక్కువ చేస్తాను ఈసారి. ప్రభుపాద్ ఆల్వేస్ సెడ్ డబుల్ ఇట్ అన్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువ చేస్తాను. సో లాస్ట్ ఇయర్ 20 చేస్తాను, ఈరోజు 40 చేస్తాను, ఈసారి 40 ఏదో వాట్ ఎవర్ ఫిగర్ మేము అనిపిస్తాము. అర్థమైందా? సో బట్ వాడు లాస్ట్ ఇయర్ వాడిని అందరి ముందు పిలిచి మెడల్ ఇచ్చి దండేసి వాడికేమో మహాప్రసాదం పెడతారా, నేను ఇప్పుడు మిస్ అయిపోతానా, అది నాకు దొరకదా, ఎలా రాదా నేను చూస్తాను. అబ్సల్యూట్ నాన్ సెన్స్, ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం పిలిచినా అదేం పెద్ద, దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. అసలు అలాంటివి చేయాల్సిన పని లేదు. యాక్చువల్గా పెద్ద బుక్ డిస్ట్రిబ్యూషన్ పిలిచి వాడికి మాల్ ఇచ్చి వాడిని నెత్తి మీద పెట్టుకోవాల్సిన పని లేదు. ఎవరి సర్వీస్ వాళ్ళు చేస్తారంతే. టార్గెట్ ఓకే, ప్రతి ఒక్కరికి టార్గెట్ ఉండొచ్చు, తప్పులేదు. బట్ ఆ టార్గెట్ లేకపోతే మనం లేజీ అయిపోతాం. టార్గెట్ ఉండటంలో తప్పులేదు. బట్ టార్గెట్ ని ముక్కు పిండి అంటగట్టకూడదు. ఒక టార్గెట్ పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు కూడా ఇంకా రాంగ్ మోటివేషన్స్ ఇంకేమున్నాయి ఇలాంటివి? ఏం లేవా? వేరే రాంగ్ మోటివేషన్స్ లేవా? వెరీ గుడ్, రాంగ్ మోటివేషన్స్ లేవచ్చు. ఇంకో రాంగ్ మోటివేషన్ ఏంటంటే, అసలు నేను చెప్తే ఎలా తీసుకుంటారో తెలుసా? దిస్ అనదర్ రాంగ్ మోటివేషన్. నేను చెప్పేదాన్ని నువ్వు చెప్పేదాన్ని ఒకటేనా? చూడు కావాలంటే, ఇట్స్ వెరీ రాంగ్ మోటివేషన్. నేను ఐఎమ్ డిస్ట్రిబ్యూటింగ్ బుక్స్, ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ నైస్లీ, సో పీపుల్ ఆర్ ఏబుల్ టు టేక్. యూ బెగ్ పీపుల్ టు టేక్ బుక్స్. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు బెగ్ నైస్లీ, యూ విల్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్. ప్రాధేయపడు. అంతేగాని నీ బుద్ధి కుశలతతో నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయగలను అనుకోవడం నీ మూర్ఖత్వం. నీ భగవంతుడి మీద నువ్వు ఎంత ఆధారపడి వాళ్ళని ఎంత ప్రాధేయపడతావో దాన్ని బట్టి పుస్తకాలు అమ్ముడుపడతాయి. బుద్ధి కుశలత కాదు. మన బుద్ధి కుశలత మైనస్. మైనస్ ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. రీసెంట్ గా నాకు ఈ స్ఫురణకు వచ్చింది ఫార్ములా. మైనస్తో నువ్వేం చేసినా చివరికి మిగిలేదు ఏమిటి? సో నేను నాకున్న బుద్ధితో నేను ఈ ప్రపంచాన్ని నేను అర్థం చేసుకుంటాను, భగవంతుని అర్థం చేసుకుంటాను అనుకోవడమే ఈ మైనస్ అన్నమాట. లేదా మనం అంటాం కదా, నూతిలో కప్ప పసిఫిక్ మహాసముద్రంలో ఉండే నీటిని కొలవాలనుకోవడంలో ఉన్న లోపం ఏమిటి? అందులో ఆ లోపం ఏంటి? ఆ మైనస్ ఏంటి అందులో? అదే, అందులో మైనస్ ఏంటి? ఎగ్జాక్ట్ మైనస్ ఏంటి అంటే, ఒక పసిఫిక్ మహాసముద్రంలో ఉండే నీటిని నూతిలో ఉండే నీటితో కొలవగలను అనుకునేటువంటిదే మైనస్. అంతే కదా, ఎందుకంటే ఈ రెండు కూడా సాధ్యం కాదు, దీంతో కొలవలేవు నువ్వు. అలాగే అన్లిమిటెడ్ లార్డ్ ని నా దగ్గర ఉండే చిన్న బుద్ధి కుశలతతో నేను అర్థం చేసుకోగలను అనుకోవడమే మైనస్. ఐ కెనాట్ అండర్స్టాండ్ గాడ్ విత్ మై లిమిటెడ్ ఇంటెలిజెన్స్. వాట్ షుడ్ ఐ డూ? వాట్ షుడ్ ఐ డూ? డోంట్ యూజ్ యువర్ ఇంటెలిజెన్స్, లిమిటెడ్ ఇంటెలిజెన్స్ టు అండర్స్టాండ్ గాడ్. వాట్ షుడ్ యూ డూ? ఏం చేయాలి? ఈ మైనస్ చెరిపేయాలి. నువ్వు చెరుపుకోలేకపోతున్నావు కాబట్టి ఎవరు చెరపగలరు? భగవంతుడే చెరపాలి. భగవంతుడు చెరపాలంటే ఏం చేయాలి? ఆయన మెప్పించాలి. ఎలా మెప్పించాలి? సేవోన్ముఖో హి జివ్వాదౌ స్వయమేవ స్ప్రద్యత. ఆయనే స్వయంగా వచ్చి నీ మైనస్ ని చెరిపిస్తే నీ మైనస్ స్థానంలో 0.00001 ఉన్నా కూడా నో, ఇట్ ఈస్ బెటర్ దాన్ మైనస్ ఇన్ఫినిటీ. సో ఆ పాజిటివ్ తీసుకురాగలిగేటువంటి వాడు ఎవరు? భగవంతుడు ఒక్కడే. సో మైనస్ ఇంటూ గాడ్ ఆర్ మైనస్ ప్లస్ గాడ్, మైనస్ డివైడెడ్ బై గాడ్, మైనస్ మైనస్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్. ఇది కొత్త ఫార్ములా, మ్యాథమెటిక్స్ కొత్త ఫార్ములా. మైనస్ మైనస్ గాడ్, మైనస్ మైనస్ గాడ్ కూడానా? మైనస్ ప్లస్ గాడ్ అంటే అర్థం అవుతుంది, మైనస్ మైనస్ గాడా? మనకి భాగవతంలో ఒక శ్లోకం ఉంది, బ్యూటిఫుల్ శ్లోకం. కామంతో గాని ద్వేషంతో గాని పిచ్చితో గాని ఎలా నువ్వు భగవంతుని అప్రోచ్ అయినా ఫైనల్ గా నీకు జరిగేది ఏమిటి? మంచి జరుగుతుంది. కామాత్ ద్వేషాత్ భయాత్ ఎక్సెట్రా ఎక్సెట్రా, మీకు తెలుసా శ్లోకం? స్నేహభావంతోను బంధు ఏ రకంగా, కంసుడు ద్వేషంతోను ఏ రకంగా భగవంతుడిని నువ్వు అప్రోచ్ అయినా ఫైనల్ రిజల్ట్ ఏమిటి? నీ ఉద్ధరణ జరుగుతుంది. ఒకసారి రామానుజాచార్యులు వారు, దీంతో ఆపిస్తాను, రామానుజాచార్యులు వారు సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన శ్రీరంగం, ఆయన కాంచీపురం టెంపుల్లో మఠం ఏర్పాటు చేసి ఉంటారు. రామానుజాచార్యులు వారు చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు ఆయన ఒక గురువు దగ్గర అభ్యసిస్తాడు, మాయావాది గురువు, తెలుసు ఆయన పేరు? యాదవ్ ప్రకాష్. యాదవ్ ప్రకాష్ చాలా చాలా టార్చర్ చేస్తాడు, ఈయన ఎన్నో రకాలుగా బాధలు పెడతాడు. ఈయన సిద్ధాంతాలని సరిగ్గా యాక్సెప్ట్ చేయడం, ఈయనకు తెలుసు నాకంటే మంచి లాజిక్ ఉంది, ఈయనకి నాకంటే మంచి తెలివితేటలు ఉన్నాయి, నాకంటే చాలా గొప్ప ఉన్నతమైన ఆలోచనలు ఈ అబ్బాయి కలిగి ఉన్నాడని తెలిసినా కూడా నా గొప్పతనం ఎక్కడ పోతుందో అని ఇప్పుడు కూడా అతను చెప్పేటువంటి మాటలను స్వీకరించేవాడు కాదు. కానీ లోన మాత్రం కురుకుతా ఉందన్నమాట, ఇతరు చెప్పేవి కరెక్ట్ గానే ఉన్నాయి కదా అనేటువంటి తెలుస్తుంది, కానీ బయటికి మాత్రం ఒప్పుకునేటువంటి వాడు కాదన్న. సో ఆ ఫేజ్ దాటిపోయింది. ఈయన చిన్న ఈయన ఎన్నో స్టేజుల్లో దాటి ఈయన గురువుని ఈయన ఎత్తుక్కున్నాడు. ఫైనల్ గా రామానుజాచార్యులు వారు యాదవ్ ప్రకాష్ ని వదిలేశారు. వదిలేసిన తర్వాత ఆయన యమునాచార్యుల దగ్గరికి వెళ్లి దీక్ష తీసుకోబోతున్న సందర్భంలో యమునాచార్యులు వారు శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దాని తర్వాత మహాపూర్ణ దగ్గర నుంచి దీక్ష తీసుకుంటాడు ఆయన, కాంచీపురం నుంచి సన్యాస దీక్ష తీసుకుంటాడు. వీళ్ళందరి నుంచి తీసుకున్న తర్వాత కాంచీపురంలో మఠంలో ఉంటాడు అన్నమాట. అప్పటికి యాదవ్ ప్రకాష్ బాగా ఓల్డ్ అయిపోతాడు. యాదవ్ ప్రకాష్కి తల్లి ఉంటుంది, ఆమె కూడా ఉంటుంది. ఆమె రామానుజాచార్యులు అని చూసి చాలా సంతోషపడుతుంది అన్నమాట. ఆమెకి చాలా ఇష్టం రామానుజాచార్యులు అంటే. ఎంత ఇష్టం అంటే ఆమె రామానుజాచార్యులు చెప్పే మాటలు ఎప్పుడూ వినాలని చాలా ఆశగా ఎదురు చూసేదండి. ఆమెకి ఇంకొక ఆశ ఉండేది, తన కొడుకు కూడా వస్తే బాగుందని ఆశగా ఉండేదన్నమాట. తన కొడుకు ఎవరు? యాదవ్ ప్రకాష్. ఒకరోజు ఇంటికి వెళ్ళి అంటుందన్నమాట, అయినా ఎందుకురా ఈ బ్రతుకు, వెళ్ళి ఆయన్ని పాదాల మీద పడితే బాగుండు కదా. రామానుజాచార్యులు, ఆయన చూడు ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు, ఎంత సంతోషంగా ఉన్నాడు, భగవంతుని యొక్క సేవలో, వరదరాజుడి యొక్క సేవలో, ఆయన దగ్గరికి వెళ్ళు అంటే ఈయన అహం ఒప్పుకోదు అనమాట. మనసులో ఉంటుంది భావన, బట్ అహం ఒప్పుకోదు. అయితే ఆ రోజు రాత్రి ఈయనకి ఈయన అనుకుంటాడు అనమాట, మా అమ్మగారు చెప్పింది కరెక్టే కానీ నా అహం ఒప్పుకోవట్లేదు, నేను ఇంతవరకు పాటిస్తున్నటువంటి ఈ యతి ధర్మాన్ని వదిలిపెట్టి లేదా ఈ అద్వైత ధర్మాన్ని వదిలిపెట్టి ఆ వైష్ణవ ధర్మాన్ని స్వీకరించాలి అంటే నేను ఒక పెద్ద ఏం చేయాలి, ప్రాయశ్చిత్తం చేసుకుంటే తప్ప అందులోకి వెళ్ళడానికి వీల్లేదు. సో ఆ రోజుల్లో ప్రాయశ్చిత్తం ఏమిటంట, ప్రపంచమంతా చుట్టి తిరగాలంట, చుట్టి తిరిగి పుణ్యతీర్థాల్లో అన్నిట్లో స్నానం చేసి వచ్చి అప్పుడు ఈ వైష్ణవ మతాన్ని స్వీకరించాలి, అది రూల్. నేనేమో ఆల్రెడీ ఓల్డ్ అయిపోయాను, నేను ఎక్కడికి వెళ్ళి ఏ తీర్థాలు తిరగను, చచ్చిపోతాను కదా, కాబట్టి ఇంక నేను ఇలాగే జీవితం వదిలిపెట్టేయాలి అంటే ఆమె అంటుంది అనమాట. అంటే తల్లి ఇలా అంటే ఇతను ఈ రకంగా సమాధానం చెప్తాడు. తల్లి వెళ్ళి ఆయన దగ్గర శరణాగతి పొందునంటే ఈయన చెప్తున్న సమాధానం అనమాట ఇది. ఏమిటి, నువ్వు చెప్పింది నిజమే కానీ నేను వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే నేను ప్రపంచం అంతా తిరిగి పుణ్యనదుల్లో స్నానం చేసి కానీ ఆ వైష్ణవ మతాన్ని స్వీకరించలేను, ఇప్పుడు నేను ఓల్డ్ పర్సన్, నేను ఎక్కడ వెళ్ళగలను, కాబట్టి నా చివరి జీవితాన్ని ఇలాగే గడిపేస్తాను అన్నాడు. ఆమె ఉంటుంది, నువ్వు ప్రపంచం అంతా తిరగక్కర్లేదురా, ఆయన చుట్టూ 3 సార్లు తిరిగే సరిపోద్ది నన్ను. సో ఇది విని అవాక్ అయిపోతాడు అనమాట యాదవ్ ప్రకాష్. పంపించేస్తాడు, తల్లిని పంపించేస్తాడు. దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటే రాత్రి కల్లో వరదరాజ స్వామి కనబడి మళ్ళీ అదే చెప్తాడు, వాళ్ళ అమ్మగారు ఏదైతే చెప్పాడో అదే చెప్తాడు. ఓ నువ్వు వెనకంజి వేస్తున్నావా, రామంజి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయన శరణాగతి పొందడానికి వెనకంజి వేస్తున్నావా, ఆ వెనకంజి వేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, దేశ సంచారం అంతా చేసి తపస్సు చేసి అప్పుడే వైష్ణవతం తీసుకోవాలని అనుకుంటున్నావా, అలా అవసరం లేదు, నువ్వు రామానుజాచార్యుల వైపు ఒక ప్రదక్షిణ చేసినా చాలు, నువ్వు దేశ సంచారం చేసిన దాంతో సమానం అని చెప్పి వరదరాజులు చెప్తాడు. పొద్దున్నే లేస్తాడు, పొద్దున్నే లేచి చాలా డిస్టర్బ్ అయిపోతాడు, ఎందుకంటే ఇది ఒకవైపు మనసు ఒప్పుకోవట్లేదు, మరోవైపు తల్లి నుంచి ప్రెషరు, దేవుడి నుంచి ప్రెషరు, అన్ని వైపుల నుంచి ప్రెషరు. అయితే ఏమనుకుంటా అంటే ఇది ఎలాగో కల కదా, కలని ఎలా నమ్ముతాను నేను, ఇది నిజమో కాదో ఎవరికి తెలుసు అని కాంచీపుర్ణ దగ్గరికి వెళ్తాడు. కాంచీపుర్ణ ఇది ఓల్డెస్ట్ డివోటీ వైష్ణవ ఇన్ కాంచీపురం. ఒరిజినల్ గా అసలు వైష్ణవత్వం మీద ఆకర్షణ కలిగించిందే కాంచీపూర్ణ రామానుజుడికి, ఇది ఓల్డ్ డివోటీ. సో కాంచీపూర్ణ దగ్గరికి వెళ్ళి కాంచీపూర్ణకు ఒక ప్రత్యేకత ఉంది ఆ ఊర్లో. ఏమిటనంటే భగవంతుడు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే ఈయన ద్వారానే మాట్లాడతాడు, ఈయన ద్వారానే చెప్తాడనమాట. ఒకే ఒక వ్యక్తితో మాట్లాడతాడు భగవంతుడు, వరదరాజస్వామి, అది ఎవరు, కాంచీపూర్ణ. సో అది మొత్తం ఆ ఊర్లో అందరికీ తెలుసు, మేమేదైనా అడగాలనుకుంటే ఈయన ద్వారానే అడగాలి, సమాధానం రప్పించుకోవాలనుకుంటే ఈయన ద్వారానే సమాధానం రప్పించుకోవాలి. సో ఇప్పుడు యాదవ్ ప్రకాష్ వెళ్తాడనమాట, వెళ్ళి కాంచీపూర్ణ తాగుతాడు. ఈరోజు రాత్రి నువ్వు ఆ సేవ చేసేటప్పుడు ఒకసారి అడుగుతావా, ఏది చామర సేవ చేసేటప్పుడు ఒకసారి అడుగు భగవంతుణ్ణి, నాకు మా అమ్మ ఇలా చెప్పింది, నా కళ్ళలో వచ్చి ఆయన వచ్చి ఇలా చెప్పాడు, ఇది నిజమా కాదా, నేను అంటే ఏమి కళ్ళలో వచ్చిందని చెప్పడు, ఏమి కళ్ళలో వచ్చిందని చెప్పడు, ఇలా రామానుజుల దగ్గరికి వెళ్ళాలనుకుంటే నేను నాకు ఇలా మా అమ్మగారు ఇలా అంటున్నారు, కళ్ళలో కూడా అదే వచ్చింది, ఏమిటి నువ్వు ఒకసారి కనుక్కొని చెప్పు అని అంటే, అప్పుడు కాంచీపూర్ణ తర్వాత రోజు భగవంతుడికి సేవ చేస్తూ ఇలా అడుగుతాడన్నమాట. ఇలా అడిగితే అప్పుడు వరదరాజస్వామి కళలో ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు, వాళ్ళ అమ్మగారు ఏం చెప్పాడు, మొత్తం ఆర్గ్యుమెంట్స్తో సహా మొత్తం అంతా చెప్తాడనమాట ఈయన. సో ఈయన వెళ్ళి ఆర్గ్యుమెంట్స్తో సహా అన్ని ప్రజెంట్ చేసేస్తాడు. ఈయన అర్థమవుతుంది ఈయనకి, ఎందుకంటే ఈ ఆర్గ్యుమెంట్స్ ఏమి ఈయన చెప్పలేదు. ఈయనకి భగవంతుడు అందరి హృదయంలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఏమేమి జరిగాయి అన్ని మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పి చెప్పేస్తాడు. ఇంకా అన్ని వైపులా కన్ఫర్మేషన్ వచ్చేసింది, ఏది చుట్టూ తిరగడంతో సహా. సో ఈయన రామానుజ దగ్గరికి వెళ్తాడు అనమాట. రామానుజ దగ్గరికి వెళ్ళి, అయ్యా మిమ్మల్ని నేను చాలా చాలా బాధ పెట్టాను, మీకు ఎంతో అపరాధం చేశాను, నన్ను క్షమించి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించాను. రామానుజాచార్యులు ఎవరు అంటారు అనమాట, మీరు అలా అంటారేమిటి, మీరు నా గురువులు, నేను మిమ్మల్ని ఎలా శిష్యునిగా స్వీకరిస్తాను, అయినా ఈ మతం నుంచి ఈ మతంలోకి మీరు మారాలనుకుంటే దేశ సంచారం చేయాలి, మీకు తెలియదే ఉంది అని అంటాడనమాట. అంటే యాదవ ప్రకాష్ అంటాడనమాట, అయ్యా వరదరాజస్వామి ఆర్డర్ చేశాడు నీ వైపు ఒక నీ చుట్టూ ఒకసారి తిరిగేస్తే చాలు దేశ సంచారంతో సమానం అని చెప్పేసి అన్నాడు, కాబట్టి ఒప్పుకోండి ఒకసారి తిరిగేస్తానని తిరిగేశాడు. తిరిగేసి మళ్ళీ ఫుల్ దండవత ప్రణామం చేస్తాడన్నమాట. పక్కన ఇద్దరు ఉంటారనమాట ఈయనకి శిష్యులు, రామానుజాచార్యుల వారి శిష్యులు పురేష దాశరథి, వీళ్ళిద్దరు ఉంటారన్నమాట. వీళ్ళిద్దరూ ఇతను చూసి ఈ మాట అంటారనమాట, ఇప్పుడు నేను చెప్పిన మాట ఇందాక చెప్పిన మాట అంటాను, ఏ రకంగా దేవుడి దగ్గరికి వచ్చినా కూడా బాగుపడిపోతున్నాడు ఈయన, ఇంతకుముందు ద్వేషించాడు ద్వేషించి వచ్చాడు, ద్వేషం వల్ల కూడాను పర్ఫెక్షన్ వచ్చేసింది దీనికి. అంటే నువ్వు భగవంతుడి మీద ప్రేమతో వచ్చినా ద్వేషంతో వచ్చినా భయంతో వచ్చినా ఏ రకంగా వచ్చినా ఫైనల్ గా నువ్వు సిద్ధిని పొందుతావు అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. చూడు యాదవ ప్రకాష్ పనే బాగుంది, బాగుందని అంటే నా ఉద్దేశం ఆయన ఉద్దేశం అందరూ అలా అవ్వాలని కాదు. ఇన్నాళ్ళు ద్వేషించి 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 చివరికి ఫైనల్ గా సరైన మార్గంలోకి వచ్చేసాడు యాదవ ప్రకాష్. అంటే భగవంతుడి కృప ఎంత అపారమైంది, ఎంత గొప్పది. కామాద్వేషాద్ భయాద్ ఏ రకంగా భగవంతుని తలుచుకున్నా కూడా భగవంతుడి యొక్క గొప్పతనం ఎంతది. సో అంతే నా పాయింట్ ఏంటంటే, మైనస్ ఇంటూ గాడ్ మైనస్ ప్లస్ గాడ్ మైనస్ మైనస్ గాడ్ మైనస్ డివైడెడ్ బై గాడ్ ఆర్ మైనస్ ఇంటూ ఎనీథింగ్ టు డూ విత్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్. అది పాయింట్. భగవంతుడి కృప అపారమైన మనలో ఉండేటువంటి కలంకాన్నంతటిని కూడా భగవంతుడు తీసేస్తాడు. సో లెట్ అస్ బికమ్ డివోటీస్ అనమాట. ఈ మోటివేషన్తో మనం ప్రభుపాద వారి పుస్తకాలని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. టు ప్లీజ్ కృష్ణ, టు ప్లీజ్ ఆచార్యస్. ఓకే చూడండి, నేను మీ క్లాసులు చెప్పినట్టుగా చెప్పట్లేదు, మిమ్మల్ని ఒక జస్ట్ మనందరం ఒక ఏమంటారు దాన్ని ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నాను. కొన్నిసార్లు అలాగే అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు సీరియస్ క్లాస్ ఒకటి వస్తూ ఉంటుంది, ఏది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు నాకు. మీరు దాన్ని అందరినీ కూడా అలాగే స్వీకరించాలి, లేకపోతే మన మధ్య రిలేషన్షిప్ ఏముంది చెప్పండి. నేనేదో ఒక ప్రొఫెసర్ లాగా వచ్చి ఏదో మాటలు చెప్పేసి వెళ్ళిపోయి నాకు మీకు సంబంధం లేకపోతే. ఐ హోప్ యు ఆర్ నాట్ డిసప్పాయింటెడ్ విత్ మీ. ఏమయ్యా బ్రహ్మానంద అడుగుతున్నా, నేను ఊరుకు నువ్వు అయ్యా నేను నిన్ను చూపించట్లేదు. ఆత్మకేరా బాడీ కేరా నో కేర్. ఎవ్రీబడి షుడ్ బికమ్ అ కేర్ టేకర్ ఆఫ్ ఎవ్రీబడి ఆల్స్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. శిల్పా ఉపాధి జాయ్.